నమస్కారం అండి. 2019 2020 ప్రథమ మురళికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇది ఒక 5వ ఏడాది మొదలవుతుంది శ్రీ గురుభ్యో నమః. ఈ మురళి గణేష్ నవరాత్రులు అయిపోయి దేవి నవరాత్రులు మొదలు పెట్టే ముందు రావడం మన అదృష్టం. అక్షరాభ్యాసం ఇచ్చినప్పుడు మన సిరీస్ 2లో అందరూ వినగా గురుగారు చెప్పింది, అమ్మ అనుగ్రహం లేదు ఇది వినడానికి కూడా మనకి అదృష్టం లేదని. ఆ రకంగా అక్షరాభ్యాసం ఇవాళ మన ఓనమాలు దిద్దిచ్చారు. అత్యద్భుతంగా ప్రిపేర్ అయ్యారు స్పీకర్స్. తర్వాత ఈ ఏడాది అంటే ఈ 5వ ఏడాది గురుగారు మొన్న వచ్చినప్పుడు ఈసారి వారు ఏమన్నారంటే, అమ్మ మనం అందరం కలిసి డిఫరెంట్ వింగ్స్ తీసుకువద్దామమ్మ, ఒక రకంగా మనం అందరం వింటున్నాము, దాంతోపాటు ఇంకా నేర్చుకోవాలి, ఎదగాల్సినది చాలా ఉంది కాబట్టి ఇంకొక వింగ్ మొదలెడదాము అని చెప్పారు. వారి ఇచ్చిన సందేశం ప్రకారం ధ్రువస్తుతి అనేది నేర్చుకోవడం మొదలు పెట్టడం జరిగింది. ప్రతి వారము గురుగారి ఓన్ వాయిస్ లో తర్వాత అర్థము తర్వాత తాత్పర్యం అన్ని పంపించడం జరుగుతోంది. అందరినీ సాదరంగా ఆహ్వానిస్తూ ముందుగా ధ్రువస్తుతిని మనం మాధవి నందులు గారి దగ్గర నుంచి విని తర్వాత మెయిన్ ప్రోగ్రామ్ లోకి వెళ్ళడం జరుగుతుందండి. మాధవి మీకు
నమస్తే అండి. శ్రీ గురుభ్యో నమః. ధ్రువస్తుతి. యోంతః ప్రవిశ్య మమవాచ మిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిలశక్తిధరః త్వధాంనా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. ఏకస్త్వమేవ భగవన్నిదమాత్మశక్త్యా మాయాఖ్యయోరుగుణయా మహదాద్యశేషం సృష్ట్వానువిశ్య పురుషస్తదసద్గుణేషు నానేవ దారుషు విభావ సువద్విభాసి. తర్వాతి శ్లోకాలు సన్యాసము గారు చెప్తారండి. శ్రీ గురుభ్యో నమః.
త్వద్దత్తయా వయునయేదమచష్ట విశ్వం సుప్త ప్రబుద్ధైవ నాథ భవత్ప్రసన్నః తస్యాపవర్త్య శరణం తవ పాదమూలం విస్మర్యతే కృతవిదా కథమార్త బంధో నూనం విముష్టమతయస్తవ మాయయాతే యే త్వాం భవాప్యయ విమోక్షణమన్య హేతోః అచ్చంతి కల్పకతరుం గుణపోపభోగ్యం ఇచ్చంతి యస్పర్శజం నిరయేపి నృణాం.
థ్యాంక్ యూ సన్యాసం గారు. శ్రీ గురుభ్యో నమః. అఫీషియల్గా ఈ 5వ ఏడాది ఫస్ట్ మురళి స్టార్ట్ అవుతోందండి. గురుగారికి పాదాభివందనాలు చెప్పుకుంటూ ముఖ్యంగా శివరాణి గారు ఇప్పుడు మోడరేటర్గా అవడం మనకు ఎంతో అదృష్టం. వారు ఈ పెద్దవారు, ఈ గ్రూప్లో చాలా పెద్దవారు. తర్వాత వారు ఈ పర్టికులర్ సబ్జెక్ట్ని అక్షరాభ్యాసం మీద చాలా వారు రీసెర్చ్ చేశారు. గురుగారు వారికి ప్రత్యేకంగా, అమ్మ ఇది వినండి, విని చక్కగా నోట్స్ ప్రిపేర్ చేయండి, రీసెర్చ్ చేయండి అని వారు ఇవ్వడం, వారే వీరికి సందేశం ఇవ్వడం జరిగింది 2 ఏళ్ల క్రితం. దాని మీద వారు అప్పటి నుంచి ఎంతో అద్భుతంగా ప్రిపేర్ చేస్తూ వచ్చారు. ఆ రకంగా మళ్ళీ ఈసారి మనకి సిలబస్గా అక్షరాభ్యాసం ఇచ్చి వారు మోడరేటర్గా అవ్వడం, వారి యొక్క వారి ఇన్సైట్స్, వారి యొక్క రీసెర్చ్ మనం అందరం ఎంజాయ్ చేస్తాం తప్పకుండా. తర్వాత అన్నిట్లోకి ఇవాళే గురువుగారు మనకి సిలబస్ ఇవ్వడం జరిగిందండి, అక్టోబర్ సిలబస్. అది కూడా నేను ఇప్పుడు చెప్తాను. అది అంటే ఇక్కడ ఉన్న అమ్మలందరూ అయ్యలు అవ్వరని కాదు, అమ్మలందరూ ఎగిరి గంతేస్తారని నేను ఘంటాబద్ధంగా చెప్పగలను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అక్షరాభ్యాసం, ఐ మీన్ లాస్ట్ మంత్ అక్షరాభ్యాసంకే వారు ఏది అమ్మ ఇస్తారా అయ్యిస్తారా అని, ఇప్పుడు దేవీ నవరాత్రులకి మనకి మూక పంచసతి ఇచ్చారండి. సో అది వినమని, సో మూక పంచసతి నుంచి ఏ రకమైన కోణంలోనూ ఏదైనా తీసుకురావాలంటే ప్లీజ్ రీచ్ అవుట్ యాజ్ యూజువల్. తప్పకుండా మనం అందరం కలిసి నేర్చుకుందాము. అక్షరాభ్యాసం ఇచ్చి ఓనమాలు దిద్దిచ్చి మనం ఎలా మాట్లాడించాలో చేయి పట్టుకుని నడిపిస్తున్న గురువు గారికి మరొకసారి పాదాభివందనాలు చెప్తూ తర్వాత అక్షరాభ్యాసము, తర్వాత మూక పంచసతి మనకు 2 నెలలు జరగడం జరుగుతుంది. నవంబర్లో కాశీ నుంచి వారు మనకి ప్రత్యేకంగా టైం ఇస్తా ఉన్నారు. ఇందులో ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా ఈ 2 సబ్జెక్ట్స్ మీద గేదర్ చేసుకుని ఉంటే వారు అవి అడ్రస్ చేస్తా అని చెప్పారు. డేట్ టైము క్లోజర్ టు నవంబర్ అది ఇవ్వడం జరుగుతుంది. అక్టోబర్ 27 అండి, 1 ధ్రువస్థుతి నేర్చుకోవడం అనేది ఒక ఒక భాగం అయితే, 2 భాగంగా గురువుగారు రాసిన కీర్తనలు, శివపదం కీర్తనలు, తర్వాత వారు రాసిన అనేక వేల పాటలు వన్స్ ఏ మంత్ లాస్ట్ సండే ఆఫ్ ద మంత్ మొదలు పెడుతున్నామండి. అక్టోబర్ 27 విల్ బి ద ఫస్ట్ సెషన్. అది టైమింగ్ కూడా 5:30 ఈవినింగ్ ఆన్ సండేస్ అనమాట. అంటే మురళి అయి లాస్ట్ థర్స్డే అయితే లాస్ట్ సండే ఆఫ్ ఎవ్రీ మంత్. ఫెంటాస్టిక్ సింగర్స్ ఉన్నారు మన గ్రూప్ లో, తర్వాత టీచర్స్ ఉన్నారు, అందరూ ముందరికి వస్తున్నారు. సోమవారం ఈ అనౌన్స్మెంట్ ఇవ్వగానే ప్రత్యేకంగా విడిగా మెసేజ్ ఇస్తే ఎక్కడ ఇవ్వాలో కూడా చెప్తాం. ఆ మెసేజ్ రీచ్ అయిన వాళ్ళందరూ నేర్చుకోవాలని కాదు, నేర్చుకోవడానికి, ఎందుకంటే క్వాలిటీ ఇలాగే మెయింటైన్ చేయాలి కాబట్టి. అంటే ఆడియో క్వాలిటీ, వాట్ ఐ మీన్ ఇస్ ఆడియో క్వాలిటీ మెయింటైన్ చేయవలసి, ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంది నేర్చుకుంటారో వారికి ఆ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడ లాగిన్ అయి టీచర్స్ నేర్పిస్తారు. మనం వన్స్ ఏ మంత్ ఒక కీర్తన. ఇంకా అనౌన్స్మెంట్స్ అయిపోయండి. ఇంకా అందరూ అద్భుతంగా విని మీరందరి చెప్పేది శివరాణి గారు మీకు స్వాగతం చెప్తూ
క్షివక్షో దేశాం భాస్వర్కపర్తా కలిత శశికళాం బిందు కుందావదాతాం అక్షత్ర కుంభ చిహ్నాం అభయ వనకరాం త్రిక్షణాం అభ్య సంస్థాం అచ్చాకల్పం అచ్చాకల్పామతుచ్చ స్తన జగన భరాం భారతీం తాం నమామి. ఈ స్వరూపానికి
నమస్కారం చెప్తూ శ్రీమతి శివరాణి గారు.
నమస్కారం అండి విద్య గారు. నా వాయిస్ బాగుందండి?
బాగుందండి, బాగుందండి.
ఓకే, నమస్కారం అండి. మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటానండి. ఇప్పుడు మనం దీనిలోకి ప్రవేశిస్తాము. ఇంతగా ధ్రువ స్తుతి చేశాం కదండి. ధ్రువుడు ధ్రువమండలానికి అధిపతి. ధ్రువమండలాన్ని కేంద్రకంగా చేసుకొని గ్రహాలు తారకలు ప్రదక్షిణాలు చేస్తాయి. అలాంటి ధ్రువస్థుతి నాకెంతో ఆనందాన్ని ఇచ్చిందండి. ఇప్పుడు ఇక సబ్జెక్ట్లోకి వెళ్దామండి. శివాయ గురవే నమః. శ్రీ గురువు గారికి నా పాదాభివందనములు. గురుభ్యో నమః. విద్యార్థులకు, విద్యార్థినులకు స్వాగతం, సుస్వాగతం. నమస్తే అండి అందరికి. అక్షరమూర్తి శివాయ నమః. అక్షర శ్రీ శారదాయ నమః. నమో మహేభ్యో ఋషేభ్యో గురుభ్యో నమః. భూతలిపిని తెలుసుకొనటకు భూతాత్మకమైన అష్టమూర్తి శివుడిని ధ్యానిద్దామండి. భవ శర్వో రుద్ర పశుపతిరథో గ్రహసహ మహాన్ తథా భీమేశానావితి అదవిదానాష్టకమిదం అముష్మన్ ప్రత్యేకం ప్రవిచరతి దేవశ్రుతిరపి ప్రియాయాస్మై థామ్నే ప్రణిహిత నమస్మోస్మి భవతే శర్వాయ క్షితిమూర్తే నమః. భవాయ జలమూర్తే నమః. రుద్రాయ అగ్నిమూర్తే నమః. ఉగ్రాయ వాయుమూర్తే నమః. ధీమాయ ఆకాశమూర్తే నమః. ఈశానాయ సూర్యమూర్తే నమః. మహాదేవాయ చంద్రమూర్తే నమః. పశుపతే యజమానమూర్తయే నమః. ఇప్పుడండి నటరాజ మ్రోగించిన డమరుక ధనులు విందామండి ఒక్కసారి మనం. I won't look I out hey out haya varak nan ya pagal jabag gadash jabagadash tapachata chatato kapai shatata hal. I won't look I out hey out haya varak nan ya magana jabag gadash jabagadash tapachata chatato kapai shatata hal. I won't look I out hey out haya varak ఇది మహేశ్వర సూత్రాలు 43 శబ్దాలండి. ఇది ఇది చదువుకున్నాక ఇప్పుడు విశ్వమంతా పరమాత్మ అనే ఎరుక మరియు పరమాత్మ విశ్వాతీతుడనే ఎరుక కలిగించే ఈ అక్షరాభ్యాసం గురించి మనం ఇంకా విపులంగా నేర్చుకుందాం అండి. ఇప్పుడు మనకు మొదట శాంతి అఖిల గారు మాట్లాడతారండి. శాంతి అఖిల గారు ఏం చెప్తారంటే వ్యాసుడి గురించి మొదలు చెప్తారు. అక్షరాభ్యాసం అంటే ఏమిటి, తర్వాత సంస్కృతం యొక్క గొప్పతనం ఏమిటి, అద్వైత సిద్ధి గురించి ఏమిటి, అక్షరాభ్యాసం ఎలా చేసుకోవాలి, ఇవన్నీ విషయాలు మనకు తెలుస్తారండి. శాంతి అఖిల గారు మీరు మొదలు పెట్టండి.
తప్పకుండా. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ చరణమ్మ. ఇవాళ నేను అక్షరాభ్యాసం గురించి మొదలు పెడుతున్నానండి. మనందరికీ తెలిసిందే, మనందరికీ అక్షరాభ్యాసం అయిపోయింది చిన్నప్పుడే. గురువుగారు చెప్పినట్టు అక్షరాభ్యాసం అయింది కానీ మనకి అభ్యాసం కాలేదు. అభ్యాసం అంటే అనుష్ఠానం. మనం అక్షరాలని దిద్దుకోవటం లేదు, ఆ అక్షరాలని తీర్చిదిద్దుకుని అనుష్ఠానం చేసుకుందాం. ఇది అసలు అక్షరాభ్యాసం యొక్క అర్థం. సో అక్షరాభ్యాసం అంటే అందరికీ తెలుసు ఓనామాలు దిద్దడం అని. ఓనామాలు అంటే ఏంటి, ఓం నమ శివాయ సిద్ధం నమః. తర్వాత మన అక్షరాలు మొదలెడతాం. ఋషులు అక్షరాలని ఋషులు కూర్చారు, వాటికి ఒక ఔచిత్యం ఉంది. అక్షరాలని భగవత్ స్వరూపాలుగా భారతీయులు భావిస్తారు. అక్షరాల గురించి చెప్పుకోవడం విజ్ఞానమా లేక ఆధ్యాత్మికమా, అది ఆధ్యాత్మికమే. ఎందుకంటే చెప్పిన వాడు వ్యాసుడు. అక్షర క్రమం భారతీయ సంస్కృతిలో కనబడుతుంది, సంస్కృత భాషకు సంబంధించింది. అక్షర క్రమంలో ఎంతో విజ్ఞానం ఉంది. అక్షరాలు వ్యవహారానికి మాత్రమే కాదు పరమార్థానికి కూడా. మాట భగవంతుడు కాదు, కానీ మాట లేకుండా భగవంతుడు కూడా రాడు. మాటే భగవంతుని చేరడానికి మార్గం. మాటని మనిషిని ఎలా వాడాలో తెలుసుకుని భగవంతుణ్ణి చేరవచ్చు. ఉపనిషత్తు మనకి ఏ మనస్సుతో భగవంతుణ్ణి పట్టుకోలేము, ఏ మనస్సుతో భగవంతుణ్ణి పట్టుకోగలమో చెప్పింది. తపస్సు సాధన అనుష్ఠాన బలము కలిగిన మనస్సుతో భగవంతుని తెలుసుకోగలం. అది లేని మనస్సుతో మనం భగవంతుని తెలుసుకోలేం. దీన్ని బట్టి మాట కూడా రెండు వైపులా ఉంది. వ్యవహారానికి ఎంత వాడామో పరమార్థానికి కూడా అంతా వాడచ్చు ఈ అక్షరాల్ని. భారతీయ సంస్కృతి ఉభయ ప్రయోజనకారి. ఇహము పరము కూడా ఎలా పొందాలో మనకు చెప్తుంది. అక్షర విద్యను ఆధ్యాత్మిక విద్యగా చూడబోతున్నాం. అక్షరాలు అన్ని భగవత్ స్వరూపాలు. అమంత్రం అక్షరం నాస్తి నాస్తి మూల అనౌషధం అని ఒక మాట ఉంది. అంటే మంత్రం కాని అక్షరం లేదు, ఔషధం కాని మూలం లేదు. మూలం అంటే వేరు. ఏ మూలాన్ని ఎలా కలిపితే ఔషధం అవుతుందో వైద్యుడికే తెలుస్తుంది. అలాగే ఈ అక్షరాన్ని ఎలా కలిపితే మంత్రం అవుతుందో ఋషికి మాత్రమే తెలుస్తుంది. వాక్యానికి మంత్రానికి రెండిటికి భేదం ఏమిటి? స్థూలముగా చెప్పాలంటే వ్యవహారానికి మాట్లాడేది వాక్యం. ఏ వాక్యంలో శక్తి ఉంటుందో దాన్నే మంత్రం అంటాం. ఏ మాటని మననం చేసిన కొద్దీ శక్తిని రక్షణని పొందుతామో ఆ మాట మంత్రం. మన త్రాయతే మంత్ర. అక్షరాన్ని వాక్యం చేసుకోకుండా మంత్రం చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలి, ఆ పద్ధతిని మనం అక్షరాభ్యాసంగా చేద్దాం. అక్షర క్రమము ఆ నుండి హాదాక. అందుకే అహమిచ్చే విభావయ్యే భవానీ అని లలితా సహస్రనామంలో చదువుతున్నాం. దాని అర్థము భవానీదేవి నేను ఇలా భావిస్తున్నాను. ఎలా భావిస్తున్నావు? అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంతక పుష్పబాణ చాపాం అణిమాది బిరావృతాం మయ్యూకే అహమిచ్చే విభావయ్యే భవానీ. చెరకు విల్లు పువ్వుల బాణాలు పట్టుకున్న రూపముగా నిన్ను నేను భావన చేస్తున్నాను అని అర్థం. అదే కాదు దాని అర్థం. ఆ తల్లియే అహం అని నేను భావన చేస్తున్నాను, ఇది ఇంకొక అర్థం. ఆ మరియు హా అనడంలో లోపల ప్రాణనాడుల్లో స్పందన జరుగుతుంది. రెండు అక్షరాలని ఒకేలా వాడం, ఆ హా. కనుక అక్షరాలని సరిగ్గా వినియోగించడం ఒక యోగం. అనేక యోగాభ్యాసాల శక్తి అక్షరాల్లో ఉంది. యోగ శాస్త్రంలో మంత్రాలు ఉన్నాయి, మంత్రశాస్త్రంలో యోగాలు ఉన్నాయి. అక్షరాలకి గ్రహాలకి సంబంధం ఉంది. అంటే అక్షరాలకి జ్యోతిష శాస్త్రంతో, యోగ శాస్త్రంతో, మంత్రశాస్త్రంతో, వేదాంత శాస్త్రంతో అనుబంధం ఉంది. ఇది మనం తెలుసుకోవాల్సింది. శబ్ద బ్రహ్మంలో నేర్పు కలిగిన వాడు పరబ్రహ్మాన్ని పొందుతాడు. శబ్ద బ్రహ్మం అంటే అక్షరాలు. అక్షర క్రమంలో ఒక ప్రత్యేకత ఉంది. దీన్ని ఏర్పరిచిన వారు ఋషులు. ఈ అక్షరాలు అన్ని అమ్మరూపాలు. ఆ మొదటి అక్షరము హా చివరి అక్షరం, ఆ రెండు కలిపితే అహం అవుతుంది. నాదం కలిపితే అహం. అందుకని అక్షరాలు అన్ని అహంలోనే ఉన్నాయి. ఈ అక్షరాలన్నీ అమ్మరూపం అని ఉపాసన చేయి. అదే మాతృకావర్ణ రూపిణి అని లలితాశాస్త్రంలో చదువుకుంటున్నాం. వీటినే మాతృకలు అన్నారు. మాతృకలు అంటే అమ్మలు. 50 అక్షరాలు 50 అమ్మలు. అమ్మ మూలం. అమ్మ ఒకటే మూలం కాదు, కనుక అక్షరములు శివశక్తి ఐక్యం అన్నారు. అక్షరమైతే లక్ష్మీనారాయణ. మొత్తానికి పరమేశ్వరి శక్తి స్వరూపాలు మన అక్షరాలు. అక్షర క్రమానికి సహేతుకమైన పద్ధతి ఉంది. అక్షరాలే పరబ్రహ్మ. అక్షరాల ద్వారా పరబ్రహ్మని పొందాలి. అక్షర శబ్దం మూడు విధాలుగా చెప్పాలి. ఒకటి అందరికీ తెలిసిందే, సిలబస్. రెండు అక్షరుడు అంటే జీవుడు. మూడో అర్థం అక్షరుడు అంటే పరమాత్మ. ఉపాధితో ఉన్న జీవుడు అక్షరుడు. ఉపాధులు క్షరములు. జీవుడి కంటే, క్షరమైన దేహాదుల కంటే ఎవడు అతీతుడో, ఆ రెండింటినీ నియమిస్తూ ఉంటాడో ఆయన పురుషోత్తముడు. ఆయనే పరమాత్మ, అక్షర స్వరూపుడు. అక్షర పరబ్రహ్మ ఆయన అక్షర జీవుడు. అక్షర పరబ్రహ్మ ఆయన అక్షర జీవుడు వీడు. దీన్ని బట్టి తెలిసింది ఏంటంటే, మనము అక్షరణం అంటే నాశన రహితం. క్షరమైన జీవుడు అక్షరమైన పరబ్రహ్మతో కలిస్తే అద్వైత సిద్ధి లభిస్తుంది. అక్షరాలు అని ఎందుకు అన్నాము? అవి అక్షరములే, నాశన రహితములే. సృష్టిలో ఎవరు ఏమి మాట్లాడాలి అన్నా అవి లేకుండా మాట్లాడలేరు. ఇవి నశించకుండా ఉంటాయి. అంతేకాకుండా ఈ అక్షరాలన్నీ అక్షరుడైన పరమేశ్వరుని తెలియజేస్తున్నాయి అని చెప్పడానికి దీనికి ఆ పేరు పెట్టారేమో. ఇది ప్రధానమైన ఉద్దేశం. రామేశ్వరంలో ఉన్న 50 లింగాలు అక్షరలింగాలు. ఆకారలింగము ఇలా అక్షరాలు అన్ని శివలింగాలుగా వర్ణించారు. అలాగే వెంకటేశ్వర స్వామిని అత్రి మహాముని అక్షర స్వరూపుడైన ఉమాపతి అని స్తుతించాడు. అక్షరాలు అమ్మ రూపాలు. పంచాశత్పీఠ రూపిణి శక్తిపీఠాలు 50. శరీరంలో ఉన్న శక్తిపీఠాలు 6 చక్రాల్లో 50 అక్షరాలు ఉన్నాయి. విశుద్ధి చక్రం దగ్గర 16, అనాహత చక్రం దగ్గర 12, మణిపూర దగ్గర 10, స్వాధిష్టాన దగ్గర 6, మూలాధారం దగ్గర 4, ఆజ్ఞా చక్రాల దగ్గర 2, సహస్రారం. అన్నీ కలిపి ఆగమ శాస్త్రంలో అక్షముల యొక్క రంగుని దేవతలని కూడా చెప్పారు. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క దేవత. ఆ దేవతని, ఆ వర్ణాన్ని ఎలా ఉపాసన చెయ్యాలో ఇది విధానం. అక్షరాల్ని, స్వరాన్ని ఉపాసన చెయ్యాలి. అక్షరాల్ని మానవుడు ఒక్కడే పలకగడు. అందుకే మానవుడు పురుషుడు. మానవుడు వెన్నెముక నిలువుగా ఉంటుంది. జ్ఞానము తిన్నగా వెన్నెముక ఉన్నవాడికే ఉంటుందని, అది ఉన్నవాడు మానవుడని గురువుగారు చెప్పారు. అందుకే మానవుడు అక్షరాలు పలకగలడు కనుక పురుషుడు. పరమాత్మ పురుషోత్తముడు. శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణ చరణాన విందార్పణ స్వస్తి.
శాంతి గారు చక్కగా చెప్పారండి. అహంలో అక్షరాలు అన్నాయని అదొకటి వివరించారు చక్కగా. అద్వైత స్థితి బాగా చెప్పారండి. క్షరమైన దానితో తాదాప్యం వదిలితే అక్షరుడైన పరబ్రహ్మం చేరగలం అని చెప్పేసి పంచాశక్తిపీఠ రూపిణి గురించి చెప్పారు. చక్కగా వివరించారండి. ఓ నమః శివాయ సిద్ధం నమః అని అక్షరాలు దిద్దు పెట్టించారు శాంతి గారు మాకు. ఓకే, ఇప్పుడు మళ్ళీ శ్రీనివాస తిమ్మరాజు గారి గురించి ఏం మాట్లాడిపోతారో చెప్తానండి. వాళ్ళు ఏంటి, వాక్కు దశలను చెప్తారు మొదట, తర్వాత అష్టాధ్యాయంలో ఏం చెప్పారు అవి ఉపమన్యు మహర్షి, మన చరిత్రకారులు పాణిని, పతంజలి, ఉపమన్యు మహర్షి వీరి గురించి కూడా కొంత చెప్తారు. అయితే నందికేశ్వర కాశికలు అంటే ఏమిటి, సూత్రం అంటే ఏమిటి చెప్తారు. అచ్చులు మళ్ళీ భూతలిపి అంటే ఏమిటి చెప్తారు. వారానికి, స్వరానికి, గ్రహానికి, నక్షత్రానికి అవి కూడా చెప్తారు. నిత్య శబ్దం గురించి కూడా మీరు మనకు వివరిస్తారంటే చాలా డీప్ సబ్జెక్ట్ ఉంది శ్రీనివాస్ తిమ్మరాజు గారికి. మీరు ప్రారంభించండి శ్రీనివాస్ గారు.
శ్రీమాత్రే నమః. సో పూర్ణుడైన పరమాత్మ నుంచి వెలువడిన అక్షరాలు మనం తెలుసుకునే ప్రయత్నం ఎలాంటిదంటే సూర్యుడు కిరణాలని సూర్యుడు ద్వారానే తెలుసుకున్నట్టు. అది అక్షరం యొక్క నాదం యొక్క పూర్వ రూపం అక్షరం. ఈ నాదం మన కంఠం నుంచి బయటకు వచ్చేందుకు అక్షరం బయటకు వచ్చే ముందు ఎన్ని విధాలుగా మారుతుంది, ఏ రకంగా మారుతుంది అని చెప్పి మనకి తెలియజేసిన మహర్షుల్లో పాణిని, పతంజలి, కాచాయనుడు ప్రముఖులు. ఇది ఎలా ఉంటుందంటే మాట్లాడాలి అనే సంకల్పం మనకు కలగగానే మన అంతఃకరణం మనసుతో కలిసి మనోబుద్ధి చిత్తహంకారం, అంతఃకరణం అంటే మనోబుద్ధి చిత్తహంకారాలు, ఇవి మన నోటి నుంచి వెలువడే ముందు నాలుగు దశలుగా ఉంటాయని తెలుసు. ఒకటి పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి. పర అంటే చైతన్యం ప్రేరేపించబడిన స్థితి పర. ఆ చైతన్యం ప్రేరేపించబడాక భావరూపం స్వీకరించినప్పుడు అది పశ్యంతి. ఆ భావం మనకి ఉన్న పూర్వ జ్ఞానం వల్ల అక్షరాలని ఎంచుకుని ఏ అక్షరం ఎలా పలకాలి అని తెలుసుకునే జ్ఞానాన్ని మధ్యమ అంటారు. ఇవన్నీ జరిగిన స్థితి నాలుగో స్థితి, మాట బయటకు వచ్చే స్థితి అది వైఖరి. ఈ వైఖరి అనే స్థితి కేవలం మనిషికి మాత్రమే ఉంది. నిందాక మనకి శాంతి ఆకలి గారు చెప్పారు. సో ఇది ఎలా పలుకుతామంటే మనసు మన ప్రాణంలో ప్రవేశించి ఉదరము వేడితో కలిసి శబ్దముగా బయటకు వస్తుంది. ఈ ఈ ప్రక్రియ కేవలం మనిషికి ఉండడం వల్ల మనమే మనుషులుగా ఉన్నప్పుడు ఈ అక్షర సత్యమైన పరబ్రహ్మను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇది పతంజలి చెప్పినట్టుగా ఆయన మనకి మూడు శాస్త్రాలు అందించారు, యోగం, శబ్దం, వైద్యం. ఈ మూడు మనకున్న త్రికరణాలని శుద్ధి చేసుకునే సంస్కరించుకునేందుకు వాడాలి. వైద్యం ద్వారా శరీరాన్ని, శబ్దం ద్వారా వాక్కుని, యోగం ద్వారా మనసుని. ఈ మూడు త్రికరణాలు మనకు సంస్కరింపబడ్డాక మనం ఆ పూర్ణుడైన అక్షరుడైన పరమాత్మను తెలుసుకునేందుకు యోగ్యులవుతాం. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని అని లలితా సహస్రనామంలో చదివినట్టుగా నటరాజ తన దివ్య తాండవం పూర్తయ్యాక తన డమరకం నుంచి వెలువడిన 14 సూత్రాలనే శివ సూత్రాలని మనం భావిస్తున్నాం. ఇది ఎలాంటిదంటే నృత్తావసానే నటరాజ రాజో ననాదరకాం నవపంచవారం ఉద్ధర్తు కామ సనకాది సిద్ధాం ఏతద్ విమర్శే శివసూత్ర జాలం. పరమాత్మ మనం ఉద్ధరించాలి, ఉద్ధరింపబడాలి అనే కారణంతో తన డంకం, తన డమరకం నుంచి ఈ 14 సూత్రాలని మనకు అందించారు. ఈ 14 సూత్రాలు ఇందాక చెప్పిన శ్లోకంలో నవపంచవారం అని 9-5 ఎందుకు విభజించారు అన్నది మనం కొంచెం విమర్శ చేసుకోవాల్సిన విషయం. వీటిని మహేశ్వర సూత్రాలని అడిగితే వీటిని నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళారు వెంటనే ఆ సనకాది సిద్ధ పురుషులందరూ. వెళ్తే నందీశ్వరుడు వాటిని ఇవన్నీ విశ్వవిజ్ఞాన రహస్యమని, ఇవి మహేశ్వర సూత్రాలని, ఇందులో ఉన్న సూత్రాలని 26 శ్లోకాలుగా చెప్పారు. ఈ 26 శ్లోకాలని నందీశ్వర కారికలని, నందీశ్వర వృత్తిని, నందీశ్వర కాశిగా అని పిలుస్తాం. సూత్రం అంటే జ్ఞానాన్ని క్లుప్తంగా, గాఢంగా గురువుగారి భాష చెప్పాలంటే డెన్సిఫైడ్ గా క్యాప్సులేట్ చేసిన పదాలని సూత్రాలు అంటారు. సో ఈ సూత్రం అన్నది కేవలం మన సంస్కృత తెలుగు మన హిందూ ధర్మంలోనే ఉంది, వేరే ఏ భాషలోనూ సూత్రం అనే పదం లేదు. ఇదే సూత్రాన్ని భూతలిపి అని కూడా అంటారు. మంత్రశాస్త్రంలో భూతలిపి అనే పదం ఉంది. పంచభూతాలకి పంచభూతాత్మైన మన దేహాన్ని శాసించే పంచభూతాలని ఈ అక్షరాలకి సంబంధం ఉంది అని చెప్పి గురువు గారు. ప్రతి అక్షరానికి ఏదో ఒక పంచభూతానికి అనుసంధానం ఉంటుంది. కొన్ని అక్షరాలు అగ్ని సంబంధించిన అక్షరాలు, కొన్ని జల, కొన్ని వాయు, కొన్ని ఆకాశ. ఇలా ప్రతి అక్షరం కొన్ని అక్షర దేవతలకి, వెనక పంచభూతాలకి అనుసంధానం ఉంది అని చెప్పారు. ఇది తెలుసుకునే సిద్ధులు అక్షర దేవతలు అనుగ్రహం పొందిన వాళ్ళని అక్షర సిద్ధులు అంటారు. అదేవిధంగా స్వరదేవత అనుగ్రహం పొందిన వాళ్ళని నాదయోగి, నాదబ్రహ్మ అంటారు. ఇలా అక్షరాలని స్వరాలని అధీనం చేసుకున్న పరమ పురుషుల్లో త్యాగయ్య ఒకరు. ఆయన చెప్పినట్టే ప్రాణ అనల సంయోగము వలన ప్రణవనాదము సప్తస్వరములై పారగా అన్నారు. ప్రాణము అనము అనగా ప్రాణము చేతన చైతన్యము, ఈ రెండు సంయోగం వలన ప్రణవనాదం అనగా ఓం అనే నాదం సప్తస్వరములై పారింది, 7 స్వరాలుగా బయటకు వచ్చింది అని పైన అన్నారు. ఆయనకున్న అక్షరయోగము సిద్ధయోగం వల్ల ఆ 7 స్వరాలు శోభిల్లు సప్తస్వర సుందరుల భజింపవే మనసా అనే శ్లోకంలో పద్యంలో ఆయన చెప్పినట్టుగా ఆ 7 స్థలాలు నాభి, కంఠ, రస, నాసాదులు ఎందు ఆయనకి గాయత్రీ దేవి అందు సాక్షాత్కరించి కనిపించారు. అటువంటి త్యాగయ్య చెప్పినట్టు అదే విధంగా కాళిదాస్ మహర్షి ఆయన వాగర్ధావి సంప్రతో వాగర్త ప్రతివర్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరో అని చెప్పినట్టు, అది కేవలం వాకు అర్థము సంయోగం వల్ల రెండూ కలుసుంటాయి శివశక్తి అని పనుకుని మనం కాళిదాసుని ఇంతే చిన్న కవి దృష్టితో చూస్తే మనం ఆయన చెప్పిన అద్భుతమైన విషయాన్ని మనం మిస్ అయిన వాళ్ళు పోతాం. అందులో శ్రీ విద్యా రహస్యాలు వేదాంత రహస్యాలు చాలా గుప్పించారని గురువు గారు చెప్పారు. ప్రపంచం అనేది వాక్కు అర్థాలతో కలిసి ఉంటుంది. వాక్ అనేది అమ్మరూపము, అర్థం అనేది అయ్యరూపము శివరూపము. ఇదేమిటంటే విషయాన్ని సంబంధం ద్వారా చెప్తున్నప్పుడు ఆ శబ్దము ద్వారా విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు నేను మాట్లాడుతున్న విషయము శబ్దం ద్వారానే వెలికి వస్తుంది. వ్యక్తం అంబామయం సర్వం అవ్యక్తంతు మహేశ్వరం. వ్యక్తం అయ్యింది అంటే అది అమ్మ స్వరూపము, అవ్యక్తంగా ఉన్నది మహేశ్వరుడు అన్నది కాళిదాసు హృదయం. అందుకే ఆయన వాగర్ధావి సంపృక్త అన్న అర్థం వెనకాల అంత భావం ఉంది. అదేవిధంగా సౌందర్య లహరిలో శివశక్త్యాయుక్తో యది భవతి సక్త ప్రభావితం అన్నా కూడా అదే అర్థమని గురువు గారు సమన్వయం చేశారు. ఇది ఈ 14 సూత్రాలు 43 అక్షరాలుగా మారి ఆ 43 అక్షరాలు చిన్న విస్తారమై 50 అక్షరాలుగా మారాయి. ఇది ఎలా అంటే సూక్ష్మం నుంచి స్థూలం వరకు మారిన స్థితి వంటిది. బిందువు సూక్ష్మంగా ఉన్నప్పుడు బిందువుగానే ఉంటుంది, అది విచ్చుకుని నవావరణ చక్రమైన శ్రీచక్రంగా మారింది. సూక్ష్మమైన భగవత్ శక్తి విచ్చుకుని ప్రపంచంగా మారినట్టు ఈ నవావరణ త్రికోణాలు మనం గురువు గారు చెప్పినట్టుగా మనం కూడా లెక్క పెట్టుకుంటూ వెళ్తే అవి కరెక్ట్ గా 43 అక్షరాలుగా 43కి సంకేతం ఉంది. ఈ ప్రపంచానికి ఈ 43 త్రికోణాలకి వీటికి ఉన్న విస్తరణ గురువు గారు చాలా చక్కగా మనకు అందరికి అందించారు. ఇది త్రికోణ రూపి శక్తి బిందు రూప శివస్పృత అని చెప్పినట్టు త్రికోణ రూపిణి శక్తి అందులో బిందు రూప శివస్పృత. ఈ బిందువు అన్నది మూడుతో కలిసి ఉంటుంది, ఇచ్చా జ్ఞాన క్రియ. ఇవన్నీ మనకి ఆ తర్వాత మాతృకా కోశంలో కూడా చాలా వివరించి చెప్పారు. విష్ణువే తన స్వయంగా అక్షరణం అకారోస్మి అని చెప్పారు, అంటే నిత్య శబ్దమైన అకారము విష్ణువు నేనే అని చెప్పి ఆయన ప్రకటించుకున్నాడు. ఈ అక్షరం అన్నది పలికినప్పటి నుంచి మనం గురుగారు చెప్పినట్టు ఓపెన్ టు క్లోజ్ అన్నారు, అంటే మనం అక్షరం అనే పదాన్ని పలుకుతున్నప్పుడు ఆ క ష ర అంటే కంఠం నుంచి పెదవు వరకు ఆ శబ్దం కూడా ట్రావెల్ చేస్తూ వస్తుంది. మన ఋషులు ఎంత గురుగారి భాషలో ఎనలైజ్ చేశారు అని చెప్తారు. ఎలా చేశారంటే ఏ పదం ఎక్కడ పలికితే దానికి ఆ నామం ఇచ్చారు. కొన్ని పదాలు కంఠం ద్వారా పలికితే వాటిని కంఠములు అంటామని, దంతం ద్వారా పలికిన దాంత్యములు, దవడల ద్వారా వచ్చే శబ్దాలను తాళవ్యములు, అదేవిధంగా మూర్ధన్యములు, పెదాలతో పలికే వాటిని ఓష్ఠ్యములు, అనునాసికములు, కంఠ్యా అవలములు, దాంత్యోష్టములు, వాసిక్యము అని చెప్పి ఇలా మన శాస్త్రవేత్తలు మన ఋషులు మహర్షులు మనకి ఇచ్చిన ఈ అక్షరాన్ని మనందరం సాధన చేసుకుంటూ అక్షరదేవత అనుగ్రహం మనకు కూడా పొంది మనం కూడా అక్షరశుద్ధులుగా మారే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ నాకు ఈ 4 అక్షరాలు నేర్పించిన మా అమ్మకి సదా ఉంటాను. శ్రీమాత్రే నమః.
చాలా బాగా వివరించారండి. నంది కిషోర్ ఇచ్చిన శ్లోకం అలా ఎలా ఎవరి కోసం ఇచ్చారు ఈ 43 శబ్దాలు అన్నది శ్లోకం ద్వారా చక్కగా వివరించారు, చాలా బాగా చెప్పారు. ఇంకొకటి ఈ భూతలిపి అంటే కూడా బాగా చెప్పారండి. మీరు ఈ ఉచ్చారణ వాక్ ఉచ్చారణ స్థానాల గురించి చెప్పారు మా మీరు తాళవ్యములు అవి ఏంటంటే కొంచెం విపులంగా చెప్పుకోవాలని అంటే మన వాసిన్యాది వాగ్దేవతలు ఉన్నారు కదండి, వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణి, జయని, కౌశిని, కౌళిని, తర్వాత ఈశిత్వ వీరున్నారు కదా, వీరికి ఉన్న వీటికి సంబంధం ఉందండి. మనమేమో దేవతల్లాగా ఇప్పుడు పాలటల్ సౌండ్స్ ఉన్నాయనుకోండి, పాలటల్ సౌండ్స్ తాళవ్యములు, తాళవ్యములకు సంబంధించిన అమ్మవారు కామేశ్వరీదేవి సంకల్పం, ఇలా మనం కంపేర్ చేసుకోవచ్చు అండి. అలాగే లేపియల్స్ ఉన్నాయనుకోండి, ఓష్ఠములు, ఓష్ఠములకు దేవత అరుణ, దాని నుండి ప్రేమ కరుణ ఇవి వస్తాయి. ఈ అమ్మ పవర్గ దేవత. ఇలా మనం వీటిని కంపేర్ చేసుకొని నేను అలా తీసుకున్నానండి చాలా వరకు, దీనికి వీటికి కలుపుకున్నాను. వాసినాది వాగ్దేవతలు ఈ మన ఉచ్చారణ వాక్ ఉచ్చారణ స్థానములు ఇలా తీసుకున్నానండి నేను. తర్వాత ఇంకొకటి నిత్య శబ్దం ఆ అని కూడా మీ దానిలో చెప్పారండి మీరు, మిస్ చేశారు దాని గురించి చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నేను. నక్షత్ర మండలాలు ఉన్నాయి కదండి, వీణా మండలము, హంస మండలము, బ్రహ్మ మండలము, మూడు ఉన్నాయి. అంటే లైరా కాన్స్టలేషన్, సిగ్నస్, వేగ, ఇవి మూడు ఉన్నాయి కదండి. అయితే ఇక్కడి నుండి నిత్య శబ్దం ఆ అనేది వచ్చి విశ్వమంతా వ్యాపిస్తుందండి. ఇది వ్యాపించినప్పుడు మనకేంటంటే, మనకు నిత్య జీవితంలో తెలవాలంటే మనకు చిన్న ఇది ఉదాహరణ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ విశ్వమంతా వ్యాపించిన నిత్య శబ్దము రేడియో స్టేషన్ మనం ఆన్ చేయగానే అని ఒకటి సౌండ్ వస్తుంది చూడండి. అది ఏంటంటే పంచభూతాలలో ఉన్న నిత్య శబ్దాన్ని ఈ యాంటీనా క్యాచ్ చేసి మనకు ఇస్తోందండి. నేను దీన్ని తీసుకున్నానండి గురువు గారు చెప్పిన దాన్ని. అలా కొన్ని కొన్ని నేను ఎక్స్పెరిమెంట్స్ చేశాను. మీరు కూడా ఇంకా ఫర్దర్ ఏమన్నా నాకు ఇట్లాంటి అడ్వైజెస్ ఇస్తే మనం కూడా అవి యాడ్ చేద్దామండి. అలా ప్యూర్ టోన్స్ అంటారు వాటిని, ఇది తీసుకున్నాను. తప్పు నాకు మీ సలహాలు అవసరం అండి. తర్వాత భూతలిపి చాలా బాగా చెప్పారండి శ్రీనివాస్ గారు, చాలా చక్కగా వివరించారు. ఇప్పుడు నెక్స్ట్ స్పీకరు మనకు తేజ భారద్వాజ గారు, తేజస్ భారద్వాజ గారు. వీరు మనకు మొదట అక్షరాభ్యాసంలో మొదట వస్తున్నారు, మనకు మురళిలో వచ్చారు కాబట్టి. నందికేశ్వరుడు పంచాక్షరి గురించి ఓ ఫస్ట్ శ్లోకం చెప్తారు. పంచాక్షరి దేవుణ్ణి శివుణ్ణి స్తుతిస్తూ శ్లోకం చెప్తారండి. అదొకసారి చెప్పుకున్నాక తేజ గారు మొదలు పెడతారు వారిది. నమ శివాయ వామదేవాయ సర్వజ్ఞాయ పరాత్మనే యస్య ఉన్మేష నిమేషాభ్యాం వ్యక్తావ్యక్త జగత్. ఇది చెప్తారండి నందికేశ్వరుడు. నమ శివాయ, ఓ నామ శివాయ సిద్ధం నమః అని ఇప్పుడు తేజ గారు మొదలు పెడతారు మనకేంటంటే. అక్షరములు భగవంతుడి నామాలు అవన్నీ ఏ అక్షరకు ఏ అక్షరానికి ఏ దేవత అని చెప్తారు. శక్తిపీఠాలకు అక్షరాలకు ఉన్న సంబంధం చెప్తారు. తర్వాత నారాయణ విద్య అంటే ఏమిటి, కుండలిని శక్తి ఆ దేవతలు మన లలిత సహస్రనామంలో ఇచ్చిన షడాధార విద్య గురించి కూడా ఆ దేవతల గురించి కూడా వీరు చెప్తారండి. తేజ భారద్వాజ గారు
శ్రీ గురుభ్యో నమః. హరిహి హోం. శ్రీ గురుభ్యో నమః. భక్త మహాజనాలికి నా నమస్కారములను అందిస్తూ శ్రీ గురువు గారు అనుగ్రహించిన అక్షరాభ్యాస విషయము గురించి మననము చేస్తాము. నందికేశ్వరుడు మాహేశ్వర సూత్రాలుని సనక, సనందన, సనత్కుమార, సనాతన, వ్యాఘ్రపాద, వశిష్ఠాధీన్ మహర్షులకు బోధిచ్చే కనుక నందికేశ్వరుడు ఆచార్యుడు. 50 అక్షరాలు ఏమిటిని సూచిస్తుంది అంటే పంచాషత్పీఠ రూపిణి, 50 శక్తిపీఠాలని సూచిస్తుంది అని అర్థము. అక్షర విద్యయే నారాయణ విద్య అని పిలుస్తారు. యాలా ప్రథమం ప్రధానం అకారం, వ్యాపకత్వాత్ విష్ణు అనేతర అకారమించి అన్ని అక్షరాలు వ్యాప్తి చెందే కనుక అక్షర విద్యయే నారాయణ విద్య. 50 శక్తిపీఠములు ఎలా నిర్మింపబడే? ఒగ్మాటు పరమేశ్వరుడు సతీదేవిని తన భుజము పైన ఏసికని పోతుండే పుట్టు నారాయణుడు తన సుదర్శన చక్రము ముఖాంతరముగా సతీదేవి శరీరముని 50 తుండములుగా చేశాడు. ఈ 50 శక్తిపీఠములు. ఈ పురాణ కథ మించి ఏమి గొత్తైతుంది? వ్యాప్తి చెయ్యాలి అంటే నారాయణుడు మూల కారణము కనుక పురాణ కథలు సంకేత ప్రధానము. అక్షర విద్యయే వర్ణ సమామ్నాయ విద్య, నారాయణ విద్య. ఇది అయ్యేమిటిక గురువు గారు కుండలిని దేవత గురించి ప్రస్తావనము చేస్తారు. దీనిని ప్రారంభిస్తా లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక శ్లోకము, నామ పారాయణ ప్రీతా నంది విద్యా నటేశ్వరీ. ఇక్కడ నంది విద్య అంటే ఏమి? శ్రీ విద్యా ఉపాసనములో 12 పద్ధతులు ఉన్నది. నంది విద్య ఈజ్ వన్ అమాంగ్ ద 12 పద్ధతీస్. విశుద్ధ చక్రములో 16 దళ పద్మములో 16 అక్షరాలు ఉన్నది. అదే అకారమించి ప్రారంభమయ్యి అం అహా తనక ఉన్నది. ఇదే అమృతాది మహాశక్తి సంవృత ఢాకినీశ్వరీ. ఆనాహత చక్రములో 12 దళ పద్మములో 12 అక్షరాలు ఉన్నది. అదే కకారమించి ప్రారంభమయ్యి ఠకారము తనక ఉన్నది. ఇదే కాలరాత్ర్యాది శక్తౌ మణిపుర చక్రములో పది దళ పద్మములో పది అక్షరాలు ఉన్నది. అదే ధకారం నుంచి ప్రారంభమయ్యి భకారము కనుక ఉన్నది. ఇదే ధామర్యాదిభిరావృత. స్వాధిష్టాన చక్రములో ఆరు దళ పద్మములో ఆరు అక్షరాలు ఉన్నది. అదే బకారమించి ప్రారంభమయ్యి లకారము తనక ఉన్నది. ఇదే బంధిన్యాది సమావృత. మూలాధార చక్రములో నాలుగు దళ పద్మములో నాలుగు అక్షరాలు ఉన్నది. అదే వకారమించి ప్రారంభమయ్యి సకారము తనక ఉన్నది. ఇదే వరదాదిషేవిత. ఆజ్ఞా చక్రములో రెండు దళ పద్మములో రెండు అక్షరాలు ఉన్నది. అదే హకారము క్షకారము. ఇదే హంసవతి క్షమావతి. విచ్ ఇంప్లైస్ 50 అక్షరాస్ యాజ్ 50 అధిదేవతాస్. ఋషి హాస్ డన్ దర్శన్ ఆఫ్ దట్ దేవత. డేర్ ఫోర్ ఆల్వేస్ రిమెంబర్ దట్ అక్షరాస్ ఆర్ దేవతాస్. ఇప్పుడు ఆ 50 అక్షరా దేవతల్ని స్మరిస్తా ఆ 50 అక్షర దేవతల్ని స్మరించేదా నుంచి ఆ అక్షర దేవత అనుగ్రహము లభిస్తుంది అని గురువుగారు చెప్పారు. అదే అమృత, ఆకర్షిణి, ఇంద్రాణి, ఈశాణి, ఉషకేశి, ఊర్ధ్వ, రుద్దిద, రుకార, రుకార, లూష, ఏకపద, ఐశ్వర్య, ఓంకార, ఔషధ, అంబిక, అక్షర, కాలరాత్రి, ఖాదీత, గాయత్రి, ఘంటాధారిణి, న్యామిని, చంద్ర, ఛాయ, జయ, ఝంకారి, జ్ఞానరూప, టంకహస్త, ఢంకారిణి, ధామరి, ఢంకారిణి, నామిరి, తామసి, స్థాన్వి, దాక్షాయిణి, ధాత్రి, నంద, పార్వతి, ఫట్కారి, బంధిని, భద్రకాళి, మహామాయ, యశస్విని, రమా, లంబోష్టి, వరద, శ్రీహి, షండ, సరస్వతి, హంసవతి, క్షమావతి. అక్షరము గురించి పతంజలి ఏమని చెప్తారు అంటే, అథ కిమిదం అక్షరం ఇది, అక్షరం నక్షరం విద్యాత్, నక్షీయతే నక్షరతి ఇది వా అక్షరం, అస్నుతే ఇది అక్షరం. అక్షర పారాయణ నుంచి ఏమి లభిస్తుంది? సర్వవేద పారాయణ పుణ్యం లభతే. మాతాపితరౌ చాస్య స్వర్గే లోకే మహీయతే. ఇప్పుడు నందికేశ్వర ప్రార్థనా శ్లోకాన్ని వింటాము. నమః శివాయ దేవాయ సర్వజ్ఞాయ పరాత్మనే, యస్య ఉన్మేష నిమేషాభ్యాం వ్యక్తావ్యక్తమిదం జగత్. ఉపమన్యు మహర్షి ప్రార్థనా శ్లోకాన్ని వింటాము. గురుం శివం కుమారం చ శివతత్వ ప్రకాశకం ప్రణమ్య నందికేశాదీన్ శివభక్తాన్ ముహుర్ముహుః. కాశికామాది సూత్రాణాం నందికేశ్వర కృతాం శుభాం లోకోపకారీం దివ్యాం వ్యాకరోమి యథామతి. ఈ శ్లోకములో కుమార అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నమస్కారము చేస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధనమించి జ్ఞాన ప్రదీపనము అయితింది. నృత్తావసానే నటరాజరాజో ననాఢడక్కాం నవ పంచవారం ఉద్ధర్తుకా మహాశనకాది సిద్ధాన్ ఏతద్విమర్శే శివసూత్రజాలం అని నందికేశ్వరుడు శివసూత్రముని విమర్శ ప్రారంభిస్తూ, ఇక్కడ నటరాజ అంటే ఏమి? నటధాతోః స్పందనార్థే నట మంగళార్థాః విశ్వరూప విలాస వైచిత్ర చమత్కార ప్రవీణత్వాత్ నటరాజరాజ అని ఉపమన్యు మహర్షి చెప్తారు. శనకాది మహర్షులు అతి వినయముతో నందికేశ్వరుని సామీప్యము చేరి 14 సూత్రాలని అర్థము చెయ్యిచ్చు అని ప్రార్థిస్తారు. దీనించి పాఠము ఏమి అంటే, జ్ఞానము సంపాదించే పుట్టు అహంకారము ఉండకూడదు. దీనినే గురువు గారు తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా అని చెప్తారు. గురువు గారి ఆశీర్వాదముతో మా అందరి అహంకారము తొలగించి వినయముతో జ్ఞాన సంపాదించే బుద్ధిని ప్రచోదయము చేయని అని చెప్తూ సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు.
ఎంత బాగా చెప్పారండి, శ్లోకయుక్తంగా ఎన్ని శ్లోకాలు చెప్పడం నాకు భలే ఆనందం అనిపించిందండి. అసలు శ్లోకం తోటే వాక్ సిద్ధి వాక్ శుద్ధి అన్ని లభిస్తాయండి. అదే కాకుండా పటుత్వం వస్తుంది, ఉచ్చారణ వస్తుంది. ఎంత బాగా శ్లోకం తోటి అన్ని శ్లోకాలు చెప్పారో, చాలా బాగా చెప్పారండి భారద్వాజ గారు, తేజ భారద్వాజ గారు. కుండలిని శక్తి దేవతలు చాలా బాగా దర్శింపజేశారు. డాకిటి కాకిటి కాళరాత్రి రామరి వరద హంసవతి క్షమావతిని ఇంతమందిని పరిచయం చేశారు. అందరినీ చాలా బాగా చెప్పారు. నట శబ్దం గురించి ఈ స్పందన ఒక్కటే ఉపమన్య మహర్షి నట శబ్దం గురించి చెప్పిన ఎంత బాగుందంటే, విశ్వరూప విలాస వైచిత్ర సంస్కార చమత్కార నైపుణ్యం కలిగిన వాడు నటరాజు అని చెప్పి కీర్తించారండి ఉపమన్య మహాముని. సరే ఇప్పుడు చాలా బాగా చెప్పారండి. ఇప్పుడు మన ఇంకొత్త స్పీకర్ ఇంకొకరు వెంకటేశ ఘంటశాల గారు చెప్తారండి. వీరు మనల్ని మహేశ్వరు సూత్రాల్లోకి తీసుకెళ్తారు. ఇంకా పరమేశ్వరుడు అంటే ఏంటి, మొత్తం అచ్చులను తెలిపింది పరమేశ్వరు తత్వం, అవి మనకు ఇప్పుడు పరిచయం చేస్తారు. నాలుగు సూత్రాలు చెప్తారండి వీరు. ఇంకా అందులో అచ్చులు ఏమిటి, తర్వాత ఎత్తులు అంటే పొల్లులు, వాటి ప్రాముఖ్యత ఏమిటి మన అక్షరాభ్యాసంలో అక్షర విద్యలో ఏంటి అన్నది చెప్తారండి. వెంకటేష్ గారు మీరు ప్రారంభించండి.
శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. శివయేవ గురుః. అక్షరాభ్యాస ప్రవచనంలో భాగంగా మహేశ్వర సూత్రములకు వివరణ. ముందుగా అచ్చులను సూచిస్తున్న మొదటి నాలుగు సూత్రాలను ప్రస్తావించుకోబోతున్నాము. అవి ఐవున్, రుల్రుక్ లేదా దీన్ని అరులుక్ అంటారు, ఏవోంగ్, ఐఔచ్. ఇక్కడ ప్రతి సూత్రాన్ని రెండు భాగాలుగా విభజించవచ్చు. మొదటి భాగం అక్షరము లేదా అక్షరములు, ఇవే ఆ తర్వాత అచ్చులుగాను హలులుగాను విభజించబడ్డాయి. రెండవ భాగం పొల్లు, దీన్నే సంస్కృతంలో ఇత్ అన్నారు. ఇవి ధాతువులను తెలుసుకోవడానికే ఉపయోగపడ్డాయి. ఇక సూత్రాలకు క్లుప్తంగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మొదటి సూత్రం ఐవున్. ఈ సూత్రంలో ఉన్న అక్షరాలు ఆ, ఇ, ఊ. ఇక్కడ ఉన్ అనేది పొల్లు. ఈ సూత్రంలో అన్ని వర్ణాలకు లోకములకు ఏది మూలమో అది ఉన్నది. అది ఎలా అంటే, ఈ సూత్రాలకు అర్థంలో ఉంది. దాని అర్థం జ్ఞానమాత్రుడు, నిర్గుణుడు, నిరాకారుడు అయిన పరబ్రహ్మ తన మాయాశక్తి, ఇచ్ఛాశక్తి, కామకళ, చిత్కళ అయిన శక్తితో ప్రపంచముగా వ్యాపించాడు. ఇక్కడ అకారం పరబ్రహ్మను అంటే శివుణ్ణి, ఇకారం శక్తి అంటే పరాశక్తిని, ఉకారం ప్రపంచాన్ని అంటే విష్ణువును సూచిస్తుంది. అంటే అకారం ఇకారంతో కలిసి ఉకారంగా అయినది. అయినది అంటే అండ్ అనే పొల్లుకు అర్థంగా అయినది అని గురుగారు చెప్పారు. విషయాంతరం కాదు కాబట్టి ఈ సూత్రం శైవానికి కూడా సరిపోతుంది. అందులో పంచర బ్రహ్మల సిద్ధాంతంలో శివుడే శక్తితో కూడి మూడవ బ్రహ్మ అయిన విష్ణువుగా వ్యక్తీకృతమయ్యాడు అని చెప్పారు. అదే ఇక్కడ ఈ సూత్రంలో చెప్పబడింది. అలాగే ఇతర ఆగమ మతాలలో కూడా అక్షరాలను న్యాసం చేసి ఉపాసించడం ఉన్నది. ఇక్కడ అకారం ప్రకాశ రూపం, ఇకారం విమర్శ రూపం, ఆ తర్వాత మిగిలిన అక్షరాలన్నీ వచ్చాయి. ఇంకా రెండవ సూత్రం అరులుక్ లేదా రుల్రుక్. ఈ రెండు అక్షరాలని షండాక్షరాలు లేదా నపుంసక అక్షరాలు అంటారు. ఎందుకంటే వీటి నుంచి మరొక అక్షరం పుట్టదు కాబట్టి. ఇక్కడ దీని తాలూకు అర్థం పరమేశ్వరుడు అంటే రుకారం, ఋషిలో రు. పరమేశ్వరుడు రుకారం తనకు భిన్నము కాని శక్తితో అంటే రుకారంతో, రుకారంతో తనకు భిన్నము కాని ప్రపంచాన్ని చూచెను. ఇక్కడ లుక్ అనేది పొల్లు, రు లు అనేవి అక్షరాలు. మూడవ సూత్రం ఏవోంగ్. ఇక్కడ ఏ, ఓ అనేవి అక్షరాలు, పొల్లు ఉంగ్. ఇది కవర్గంలో ఐదవదైన అనునాసిక అక్షరం. ఇవి హల్లుల గురించి వచ్చినప్పుడు ప్రస్తావిస్తారు. ఈ సూత్రం తాలూకు అర్థం పరబ్రహ్మ అంటే అకారం ఆయన యొక్క ఇచ్ఛాశక్తిని కానీ అంటే ఇకారాన్ని కానీ ప్రపంచాన్ని అంటే ఉకారంని కానీ విడిచిలేడు. అంటే ప్రపంచం కానీ పరమేశ్వరుడు తాలూకు ఇచ్ఛాశక్తి కానీ పరబ్రహ్మను విడిచిలేవు అని సూత్రం చెబుతుంది. ఇది జగదీశ్వర సమన్వయాన్ని సూచిస్తుంది. ఇక్కడ ఆ, ఈ కలిపి ఏకారంగాను, ఆ, ఊ కలిపి ఓకారంగాను అయ్యాయి. ఇక ఆఖరిదైన నాలుగో సూత్రం అది ఐ ఔచ్. ఇక్కడ ఐ అనేది సంప్రజ్ఞాన అంటే సంపూర్ణము గొప్పది అయిన జ్ఞానము, తాలూకు ఈశ్వర శక్తి అంటే ఐకారం అంటే సంప్రజ్ఞాన ఈశ్వర శక్తి. అలాగే ఐకారం అనేది శక్తి బీజం, వాగ్భవ బీజం. రెండవ అక్షరం ఔ. దీని అర్థం జ్ఞాన శక్తితో కలిసిన పరమాత్మ అంటే అకారం ప్రణవ రూపమున అంటే ఓకారం, ప్రణవ రూపమున జగత్తు అంతటా వ్యాపించాడు అంటే ఓకారం. ఇక్కడ ఐకారం ఆకారం ఈకారం కలిసి ఐకారంగా మారింది, అలాగే ఆకారము ఊకారము కలిసి ఔగా మారింది. అలాగే ఔలో ఓకారం కూడా ఉంది అంటే ప్రణవం కూడా ఉంది. అంటే సూత్రం తాలూకు వ్యాఖ్యలో ప్రణవ రూపమైన జగత్తు అంతటా వ్యాపించాడు అన్నదానికి ఇక్కడ ఓంకారం ప్రస్తావించడానికి సరిపోతుంది. ఇంకా మిగిలిన రెండు అక్షరాలు అం అహ. అకారాన్ని అకారంతో ప్రారంభించి పూర్తిగా నోరు మూస్తే అది అనుస్వారం అయి అం అవుతుంది, అలాగే పూర్తిగా నోరు తెరిస్తే అహ అయి అది విసర్గతో కూడి అహ అవుతుంది. దీనితో మొత్తంగా 16 అక్షరాలు అంటే ఆ ఇ ఉ ఋ ఋ ఋ ఋ ఏ ఐ ఓ ఔ అం అహ అనే 16 అక్షరాలు అయ్యాయి. వీటిల్లో అకారము ఇకారము ఉకారము రుకారము రుకారము అం అహ అని ఈ 7 కలిపి సప్త మాతృకలుగా చెప్పబడ్డాయి. వైష్ణవి కుమారి అలా చెప్పబడిన సప్త మాతృకలుగా చెప్పబడ్డాయి. ఈ 16 అక్షరాలు అచ్చులు, వీటినే ప్రాణాక్షరాలు అన్నారు. ఇవే శక్తి అక్షరాలు. యోగశాస్త్రంలో చెప్పిన విశుద్ధ చక్రం విశుద్ధి చక్రాన్ని ఈ 16 అక్షరాలు పరివేష్టించి ఉన్నాయి. ఇది అచ్చుల తాలూకు క్లుప్తంగా ఇచ్చిన వివరణ. తర్వాత హల్లుల గురించి రాజేశ్వరి గారు ప్రస్తావిస్తారు.
వెంకటేష్ కంఠశాల గారు, మీకు భగవంతుడు స్థిరమైన వాక్ ఇచ్చాడండి, జ్ఞానం కూడా ప్రసాదించారు. చిన్న వయసులో మీరు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడండి, మీకు చక్కటి బోధనా శక్తిని ఇచ్చాడండి మీకు. అది నాకెంతో సంతోషంగా ఉంది. అసలు ఇవన్నీ ఎంత చక్కగా మీరు చదివిన దాన్ని క్షుణ్ణంగా చెప్పగలిగే స్థితి మీకు ఉందండి, అది చాలా బాగా చెప్పారు. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఎవరంటే మనకు రాజేశ్వరి పుసలూరి గారు అండి. రాజేశ్వరి పుసలూరి గారు, ఇప్పుడు వీరేమో ఆత్మతత్వం తెలుసుకున్నాం మనం, ఘంటసాల వెంకటేశ్వరరావు గారు చెప్పిన దాని ప్రకారంగా ఐ ఓన్ టు లుక్ ఏ ఐ అవుచ్ ఈ 4 సూత్రాలతోటి మనం ఆత్మతత్వం పరమేశ్వరుని ఆత్మతత్వం తెలుసుకున్నాం. ఇప్పుడు మనకు దృశ్యమాన జగత్తులోకి తీసుకెళ్తారు రాజేశ్వర్ గారు. మిగతా 10 సూత్రాలు వీరు ప్రస్తావిస్తారండి. రాజేశ్వరి గారు మీరు.
నమస్కారం అండి. నమస్కారం అండి శివరాణి గారు. శివాయుగురు నమః, శ్రీమాతృ నమః. ఈ మహేశ్వర సూత్రాల్లో నేను 5 సూత్రం నుంచి 14 సూత్రాలు చెప్తున్నానండి. ఈ హల్లుల్ని దృశ్యమాన జగత్ అని అంటారని, అవి మొత్తం దృశ్యమాన జగత్ని తత్వాన్ని తెలియజేస్తాయని చెప్పారు గురువు గారు. 5 సూత్రంలో హల్లుల్లో మొదలైనటువంటి హైవర్ అలర్ట్ ఈ 4 అక్షరాలు పొల్లులతో అవసరం లేకుండా గ్రహించవలసిన అవసరం లేకుండా చివరి అక్షరాలు కనుక మనం తీసుకుంటే ఇవన్నీ కూడా పంచభూత తత్వాన్ని తెలియజేస్తాయని చెప్పారు. వ్యక్తమైన జగత్తు ఈ పంచభూతాలు, ఒక్కొక్క అక్షరంలో కూడా భూతశక్తి దాగి ఉంటుంది కాబట్టి దీన్ని భూతలిపిగా కూడా అంటారని చెప్పారు. 5 అక్షరాలు హ య వ ర ల లో హకారం ఆకాశవాచకాన్ని, యకారం వాయుతత్వాన్ని, రకారం తేజోతత్వాన్ని అంటే అగ్నితత్వాన్ని, వకారం ఏమో అమృత జలతత్వాన్ని, లణ్ అనేది ప్రత్యేకంగా చెప్తారు. ఈ 4 వేరే ఆధారంగా చెప్పి లణ్ అనే తత్వం భూతతత్వం వీటన్నిటికీ ఆధారంగా చెప్పారనమాట, ప్రత్యేకంగా చెప్పారని ఈ నందికేశ్వరుడు వివరించాలని చెప్పారు. ఇంకా మన లన్న అనే దాని అక్షరాన్ని కనుక వివరంగా తీసుకుంటే ఇది విస్తారంగా చూపించడానికి తీసుకుని వచ్చారు. అది దాన్ని పూర్ణత్వం ఎలా అంటే మానవుడికి మిగతా జీవులు అందరికన్నా పూర్ణత్వం పూర్ణ పురుషుడని మానవుడిని ఎలా అంటారో అలాగే ఇది లన్ అనే అక్షరాన్ని భూమి అది ఆధారంగా ఎలా అయితే ఉందో అది దీనికి ఆధారంగా ఉందని చెప్తున్నారు. 5, 6 సూత్రం కూడా లన్ గా కలిసిపోతుంది అని. ఇంకా 7 సూత్రం కనుక వస్తే య మా గణం లో ఇది పైన 5, 6 సూత్రాలు మనకి పంచభూతత్వాన్ని తెలిస్తే ఇవి మనకి పంచ తన్మాత్రల్ని కూడా తెలియజేస్తాయని చెప్పారు. ఈ యమగణనంలో వరుసగా య అనే అక్షరం శబ్దాన్ని, మా అనే అక్షరం స్పర్శని, గా రూపాన్ని, నా అనే అక్షరం రసాన్ని, నమ్మనే దాని గంధాన్ని తెలియజేస్తుందని చెప్పారు. వీటిలోనే భమ అనేది స్పర్శ అక్షరాల కింద ఉంటాయి, ఎందుకంటే అవి మనం స్పర్శిస్తాయి మాట్లాడేటప్పుడు అని చెప్పేసి అని అన్నారన్నమాట. ఇంకా 8-9 సూత్రాన్ని కనుక తీసుకొస్తే జబై గడ దశ అన్ని ఒత్తులు ఉంటాయన్నమాట. ఇవి ఈ అక్షరాలు వాక్ను పాణిని కూర్చి తెలియజేస్తాయి. విరాట్ స్వరూపం అనేటువంటి పరబ్రహ్మ చిత్స్వరూపం నుంచి ఆయన తెలియబడుతున్నాడు. ఇవి జంగమ జంతువుల్లో కూడా తెలియబడుతున్నాయి, కానీ స్థావర జంతువులకు ఈ వాక్ అంటే ఇవి స్థావర జంతువులు అంటే చెట్లు చేమలు ఇలాంటి వాటికి మాత్రం వాక్ పాణి అనేవి రెండు లేవు. అలాగే విడదేశ అనేటువంటి పదాలు ఇది వాయువుని ఉపస్థ వాయువుని అంటే కర్మేంద్రియాలను తెలియజేస్తాయని చెప్పారు. ఇంకా 10 సూత్రాలకు వచ్చేటప్పటికి జపగడదశ ఇది జ్ఞానేంద్రియాలను తెలియజేస్తున్నాయి. ఇప్పుడు చర్మము నాలుక శ్రోత్ర చెవులు గ్రహణము ముక్కు నేత్రములు ఇవన్నీ తెలియజేస్తాయి. 11 సూత్రం వచ్చేటప్పటికి ఖ ప చ ట ట ఛ ర ట ఇవ్ ఇవి ఇందులో మొదట 5 కూడా ఒత్తులున్నాయి. ఒత్తుల నక్షణాలని మహాప్రాణాల కింద అంటారు. అవి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అనేటువంటి పంచప్రాణాలను తెలియజేస్తే ఒత్తులు లేకుండా చ ట ట ఇవ్ అనేటువంటి ఈ చ ట ట ఈ మూడు మనోబుద్ధి అహంకారాన్ని అంతఃకరణాన్ని తెలియజేస్తాయి అని వివరించారు. ఇవన్నీ కనుక మొత్తం లెక్క కడితే పంచభూతాలు 5, జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, పంచతన్మాత్రలు 5, పంచప్రాణాలు 5, ఈ 3 మనోబుద్ధి అహంకారాలు ఇవన్నీ అంతఃకరణాలు కలిపి 28 తత్వాలు అయితే, ఇంకా 12 సూత్రం వచ్చేటప్పటికి కపై ఐ అనేటువంటిది విడిగా పెడితే కా అనేటువంటిది ప్రకృతి పురుషులను తెలియజేస్తుంది. కాప అనేటువంటిది భగవద్గీతలో కూడా స్వామి ప్రకృతి యందు తన శక్తిని వ్యాపింపజేస్తే ఉన్నాడు కాబట్టి పరమాత్మ పురుషుడుగా ప్రకృతి ఏమో క్షేత్రంగా ఉండి ఈ 28 తత్వాలు కూడా ఒకే ప్రకృతి పురుషులుగా పంచభూతాత్మలతో వ్యాపించి ఉంది అని చెప్పేసి దీనికి వివరణ ఇచ్చారు. 13 సూత్రం స ష స అర్ నందికేశ్వరుడు ఈ కార్యక్రమంలో వీటిలో స్వామి అంటే పరమేశ్వరుడు ఆడుకుంటున్నాడు మనకి తోటి ఇలాగా ఇవి వీటితో అని చెప్పి ఇవి సత్వ రజ సమగుణాలను ఈ 3 అక్షరాలు తెలియజేస్తాయి. సకారం రజసాన్ని, షకారం ఏమో తామసాన్ని, స అనేటువంటి తత్వాన్ని అంటే ఈ 3 అక్షరాలకి వివరణ చాలా మందికి తెలియట్లేదు అని చెప్తూ స మామూలు మనకి మొదటి వచ్చే స లాస్ట్ వచ్చినటువంటి సా కుంటి సా అంటాం కదా సత్తాన్ని ఈ సాత్వికాన్ని తెలియజేసి 3 గుణాల్లో కూడా పరమాత్మ మనలో నడిపిస్తున్నాడని చెప్పి పరమాత్మ జగత్తంతా వ్యాపించి ఉన్నప్పటికీ కూడా నిర్గుణంగా ఉన్నాడు పరమాత్మ. మాయాశక్తితో సగుణుగా ఇప్పుడు మాయాశక్తితో ఉంచుతూ కూడా తన మాయాశక్తితో సగుణుడుగా వ్యాపుడుగా కనపడుతూ ఉన్నాడు అని చెప్పారు. ఇంకా 14 హల్ హ అక్షరం హ హల్లలో హ అనేటువంటి అక్షరం తత్వాతీతుడైన పరమాత్మని మనకి ఈ 33 తత్వాలకే అతీతుడైన వాటిని తెలియజేసే వాటిని నేను అనేటువంటి హల్ అంటే డమరకం మ్రోగించి పరమాత్మ ఇంకా మాయమైపోయాడు అంటే నేనే ఈ అన్నిటికి ఈ మొత్తం ఈ 33 తత్వాలకి అతీతుడిని నేను హం అనేటువంటి అక్షరానికి గుర్తుగా అన్నట్టుగా హల్ అనేటువంటి డమరకాన్ని మోగించి ఆయన మాయమయ్యాడు అని చెప్పారన్నారు పరమాత్మ. అంటే చివరిగా చెప్తూ దీనికి పరమాత్మ భక్తులను అనుగ్రహించడం కోసమే విగ్రహ రూపంలో ధరించాడు ఆయన. సగుణంగా ప్రకృతి రూపంలో పరమాత్మ విశ్వరూపుడుగా మొత్తం అందరికీ కూడా మొత్తం ప్రపంచం అంతా వ్యాపించున్నాడని అన్నారు. అయితే అనుగ్రహించడం అంటే కూడా పరమేశ్వరు కర్మ అనుగ్రహించడం అంటే అనుగ్రహం ఎలా అనుగ్రహించాడు అంటే మన కర్మ ఫలాలను అనుసరించే ఆయన సుఖదుఖాలను ఇస్తున్నాడు తప్ప అది ఆయనంటూ ఆయన ప్రత్యేకంగా ఇవ్వట్లేదు. సర్వానుగ్రహ విగ్రహ అంటారు అంటే ఆయన ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నప్పటికీ కూడా ఆయనే ఇస్తాడంటారు, కానీ ఎవరు చేసినటువంటి ఫలాన్ని బట్టి వాళ్ళకి ఇస్తూ ఉంటాడని. బ్రహ్మాస్మిలో బ్రహ్మ అంటే ఆత్మ బ్రహ్మ అని శివుడు ఏమో లాస్ట్ సూత్రం చెప్పైపోయి మాయమైపోయి సర్వ తత్వాలకి తండ్రి అయ్యి సర్వాతీతాలకి అతీతుడైనటువంటి వాడు అకారం అనేటువంటి అహం బ్రహ్మాస్మిలో అకారం శివుణ్ణి సూచిస్తుంది, సా కల ఏమో అమ్మవారిని సూచిస్తుంది. ఇది కలిపితే హంస దాన్నే సౌహముగా సహ అనేటువంటి హల్లులు ఉన్నాయి.
ఈ రెండింటిని రెండింటిని తీసేస్తే ఓం అనేటువంటి అర్థం ఏర్పడుతుంది. ఓం అంటేనే సదాశివోం అని చెప్పేసి అని ప్రకటించి ఈ మహామంత్రం ఈ 14 సూత్రాలు అనుకుంటే చాలా మంచిది, పిల్లల చేత కూడా అనిపిస్తూ ఉండాలని చెప్పారు. అలాగే చివరిగా హితం, ఇవంతా కూడా హితం ఆనందం, అదే రమ్యం, ఇవంతా కూడా దదే హిరణ్యం, ఈ అన్ని ఈ పరమేశ్వరుడు ఇచ్చినటువంటి అక్షరాలు వర్ణములే అక్షరాలు హితమైనవి కాబట్టి ఇవి హిరణ్యమైనవి. అంటే బంగారము బంగారంగానే కాదు, బంగారం అనే అర్థం కాదు, హిరణ్యం అంటే హితమైనది రమ్యమైనది అనేటువంటి అర్థం కూడా వస్తుంది. అటువంటి మనకి అక్షరాలు ఇచ్చినటువంటి పరమేశ్వరులకి వందనము సమర్పించుకుంటూ శివాయి గురు నమః శ్రీమాతే నమః సర్వం శ్రీ గురు జనార్పణమస్తు.
రాజేశ్వరి గారు చాలా బాగా చెప్పారండి, 10 సూత్రాలు చక్కగా చెప్పారు. ఇప్పుడు హయవ రాలా అని ఉన్నది అనుకోండి, రా వస్ని బీజం కదండి, దీనిలో రెండు ఉంటాయి, కాంతాగ్ని ఉంటుంది, యజ్ఞాగ్ని ఉంటుంది. కాంతాగ్నియము సూర్యుని నుండి వచ్చే వెలుగు వేడిమిని ఇస్తుంది, అలాగే వాక్కును కూడా ప్రసాదిస్తుంది కాంతాగ్ని. అలాగే యజ్ఞాగ్ని అనుకోండి, యజ్ఞాగ్ని జఠరాగ్ని మనం అన్నాన్ని పచనం చేస్తుంది, అలాగే మనకి పంచభూతాలను శాంతింపజేయడానికి పంచభూతాల నుండి మనకు వాటి అనుగ్రహం కలిగించడానికి మనం భూతలంలో యజ్ఞాలు అవి చేస్తాం. ఇలా ఉంటాయండి, ఇది రెండు పనులు చేస్తుంది అన్నట్టు. ఇలాంటివి కూడా మనం ఆలోచించుకోవచ్చు. తర్వాత మహాప్రాణాలు చెప్పారు, జ్ఞానేంద్రియ సూత్రం, పంచప్రాణాలు, ప్రకృతి పురుషులు ఇవన్నీ చెప్పారు. లాస్ట్ శ్లోకం చాలా బాగా చెప్పారండి మీరు, తత్వాపర సాక్షి సర్వానుగ్రహ విగ్రహ అహమాత్మ పరోహల్ స్వాదితి శంభు శిరోధతో. ఇది బాగా చెప్పారండి చక్క. ఇప్పుడు సర్వం బ్రహ్మమయం జగత్తు అని చెప్పిన మహేశ్వర సూత్రాలతోటి అక్షరాభ్యాసం చేసుకున్నాం. ఇప్పుడు మాతృకావర్ణంలోకి ప్రవేశిద్దామండి. మన ఆగమ శాస్త్రాలైన వైష్ణవ శైవ శాక్తేయాలు వీటన్నిటిలోకి మాతృకావర్ణములను అనుసరించాయి. అంటే అవి విస్తరించి 43 శబ్దాలు విస్తరింపజేసి 50గా చేసి ఇవే తీసుకున్నారు. వైష్ణవులైనా శైవులైనా శాక్తేయులైనా కూడా అవే మాతృకావర్ణం తీసుకున్నారు. ఇది ఇప్పుడు మనం ఏం చేస్తాం కదా, శారదాదేవిని ధ్యానించుకుందాం అండి. మాతృకావర్ణమాల ధ్యానంలో తెల్లని సరస్వతీదేవి అంటే సహస్రారంలో మనకు కుండలిని అంతరంగంగా కుండలిని శక్తి ద్వారా మనకు దర్శింపజేసే తల్లి సరస్వతీదేవి, ఆమె శారదాదేవి, ఆమె భారతీదేవి. ఈ అమ్మ గురించి మనకు సృజనా బుద్ధి గారు వివరిస్తారండి.
మాహేశ్వర సూత్రములలోని అయ్యవారి జ్ఞానాన్ని తెలుసుకున్నాము, ఇక అమ్మవారి ధ్యానంలోకి వెళదాము. అక్షర చైతన్యమే దేవత, అక్షరాలని అమ్మగా ఉపాసించే పద్ధతే మాతృకావర్ణములు. అవి అవర్గ కవర్గ చవర్గ టవర్గ తవర్గ పవర్గ రూపాలతో ఉంటాయి. ఆ తల్లియే మాతృకావర్ణ రూపిణి. 50 అక్షరముల వర్ణములను కలపగా వచ్చిన తెల్లని కాంతియే మాతృకా సరస్వతి. ఇప్పుడు ఆ పంచాశద్వర్ణ విగ్రహ అయిన తల్లిని ధ్యానిద్దాము. పంచాశద్వర్ణ భేదైర్ విహిత వదన దోష్ పాదహృత్ కుక్షి వక్షో దేశాం బాస్వత్క పర్ద కలిత శశికళ మిందు కుందావదాతాం అక్షస్రకుంభ చిహ్న అభయవరకర త్రీక్షణం అబ్జ సంస్థాం అచ్చా కల్పామతుశ్చస్తన జగనభరాం భారతీం తాం నమామి. ఒక్కో అక్షరం భారతీదేవికి అవయవంగా ఎలా ధ్యానించాలో చూద్దాము. అకారం శిరస్సు, ఆకారం నోటి ఎందు, ఇకారం కుడికన్ను, ఈకారం ఎడమకన్ను, ఉకారం కుడి చెవి, ఊకారం ఎడమ చెవి, రుకారం కుడి చెక్కిలి, రూకారం ఎడమ చెక్కిలి, లుల్లులు నాసికలు, ఏ పై పెదవి, ఐ కింది పెదవి, ఓ ఔలు దంతములు, అం నాలుక లోపలి భాగం, అహా కంఠం చివరి భాగం, కవర్గం కుడి చేతిలో, చవర్గం ఎడమ చేతిలో, టవర్గం కుడిపాదములో, తవర్గం ఎడమ పాదములో, పా పాలు పార్శ్వములు, బకారం వెనుక భాగం, భకారం నాభి భాగం, మకారం ఉదర భాగం, యకారం హృదయ భాగం, రకారం బాహుమూలం. సర్వశుక్లాం సరస్వతి అయిన అమ్మకి శిరస్సుపై చంద్రలేఖ నాదాంత స్థితిలోని తురియ తత్వాన్ని తెలియజేస్తుంది శివునికి వలె. ఇలాంటి తల్లి ఒక చేతిలో అక్షమాల, మరో చేతిలో అమృత కలశం పట్టుకుంటుంది. ఈ రూపం త్రిపుర సుందరి యొక్క అక్షర రూపమే అని దీపకనాథుడు త్రిపుర సుందరి దండకంలో వివరిస్తూ, ఎవరైతే గురువు ద్వారా ఈ అక్షరాలను అమ్మ రూపాలే అని ఉపదేశం పొంది పరమార్థం కోసం ఉపాసిస్తారో వారు ధన్యులు అని. ఇక ఈ దండకంలో ఏకాదశ రుద్ర సంఖ్యగా అక్షరములని రుద్రాత్మికమైన త్రిపుర సుందరి రూపంగా వర్ణించారు. మాతృకా వర్ణములను పలుకుతున్నప్పుడు అమ్మ యొక్క స్వరూపాన్ని చంద్రకాంతిశిలల తెల్లని చల్లని వెన్నెలను వెదజల్లుతున్నట్టు భావిస్తూ ఉంటే, తల్లి ఆ రూపం ధరించి చిరునవ్వులు నవ్వుతూ వెలిగిపోతూ ఎప్పుడూ పద్మవనంలో కూర్చుని ఉంటుంది. ఇలా అక్షర రూపిణి అయి జగమంతా వ్యాపించిన భువనేశ్వరిని ఉపాసిస్తే మోక్షమునకు కావలసిన జ్ఞానాన్ని సర్వసిద్ధులు ఇస్తుంది, భయములను పోగొడుతుంది. అక్షరములను దేవతలుగా శివశక్తి రూపములుగా ఉపాసించాలనేదే మాహేశ్వర సూత్రములు మాతృకావర్ణముల యొక్క వివేకంతో తెలుసుకుంటూ మరికొన్ని శాస్త్రంలో చెప్పబడిన అక్షర విద్యలని స్మరిద్దాము. మంత్రశాస్త్రంలో పంచభూతములకు సంబంధించిన అక్షరములను వివరిస్తూ మహీదాసుడు మాతృకా కోశాన్ని రచించారు. అందులో వాయు, అగ్ని, పృథ్వీ, జల, ఆకాశ వర్ణములను వివరించారు. ఇక శ్రీవిద్యాది దేవతలు కాకుండా 50 అక్షరములతో దేవతలని ఏకాక్షరీ కోశంలో చెప్పారు. అక్షరాలలో కలలు ఉంటాయని, అవి ఒక కలగా అగ్ని, సూర్య, చంద్ర, వాయు, వ్యోమములుగా, మరి ఒకటి పంచకృత్య కలలుగా అంటే బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివ కలలుగా వివరించారు. ధ్యానబిందు ఉపనిషత్తులో బీజాక్షరములకి ఏ దేవత ఏ రంగులో ఉంటుందని వివరించగా ఇక అక్షమాలిక ఉపనిషత్ ఇందులో గురుమండల రూపిణిని ఆ నుండి క్ష వరకు అనుకోవడమే మాలిని మంత్రంగా చెబుతూ అక్షర ఫలస్వరూప వివరణలు తెలిపారు. అంకారం మృత్యుంజయ సర్వవ్యాపక, ఆంకారం ఆకర్షణాత్మక సర్వగత, ఇంకారం పుష్టిద క్షోభకర, ఈంకారం వాక్ప్రసాదకర నిర్మల, ఉంకారం సర్వబలప్రద సార, ఊంకారం తీవ్రతర దుష్టశక్తులను పోగొడుతుంది, రుంకారం సంక్షోభకర చంచల, రుంకారం సమ్మోహనకర ఉజ్వల, లుంకారం విద్వేషణకర మోహక, లూంకారం మోహకర, ఏంకారం సర్వవశ్యకర శుద్ధసత్వం, ఐంకారం శుద్ధ సాత్విక పురుషవశ్యకర, ఓంకారం అఖిలవాంగ్మయ నిత్యశుద్ధ, ఔంకారం సర్వవాంగ్మయ వశ్యకర, అంకారం గజాదివశ్యకర, అహా మృత్యునాశనకర రౌద్ర, కంకారం సర్వవిషహర కళ్యాణద, ఖంకారం సర్వక్షోభకర వ్యాపక, గంకారం సర్వవిఘ్నశమన మహత్తర, ఘంకారం సౌభాగ్యప్రద స్తంభనకర, న్యంకారం సర్వవిషనాశకర ఉగ్ర, చంకారం అభిచారజ్ఞ క్రూర, చంకారం భయనాశకర భయంకరంగా ఉంటుంది, జంకారం కృత్యాదినాశకర భీషణ, ఝంకారం భూతనాశకర, న్యాంకారం మృత్యుప్రమదన, టంకారం సర్వవ్యాధిహర శుభగ, టంకారం చంద్రరూప సౌమ్య, డంకారం గరుడాత్మక విషజ్ఞ శోభన, ధంకారం సర్వసంపత్ప్రద, నంకారం సర్వసిద్ధిప్రద సర్వసిద్ధులు ఇస్తుంది, తంకారం ధనధాన్యాది సంపత్ప్రద ప్రసన్న, ఠంకారం సర్వప్రాప్తికర నిర్మల, ధంకారం పుష్టివృద్ధికర ప్రియదర్శన, ధంకారం విషజ్వరజ్ఞ విపుల, నంకారం భుక్తిముక్తిప్రద శాంత, పంకారం విషవిఘ్ననాశన భవ్య, ఫంకారం అనిమాదిసిద్ధిప్రద జ్యోతిరూప, బంకారం సర్వదోషహర శోభన, భంకారం భూతప్రశాంతికర భయానక, మంకారం విద్వేషిమోహనకర, యంకారం సర్వవ్యాపక పావన, రంకారం దాహకర వికృత, లంకారం విశ్వంబర భాసుర, వంకారం సర్వ ఆప్యాయనకర నిర్మల, శంకారం సర్వఫలప్రద పవిత్ర, శంకారం ధర్మ అర్ధకామద ధవల, సంకారం సర్వకారణ సార్వవర్ణక, హంకారం సర్వవాంగ్మయ నిర్మల, లంకారం సర్వప్రద శక్తిప్రధాన, శంకారం పరాపరతత్వజ్ఞాపక పరంజ్యోతి రూప. అక్షరములను ధ్యానంగా జపంగా స్మరిస్తూ తరిస్తూ భావితరాలకు అందజేద్దాము. శ్రీ అక్షర శారదాయై నమః. సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు. స్వస్తి.
అక్షరాలన్నీ ప్రతిష్ఠ చేసుకున్నామండి, మనం హృదయంలో ప్రతిష్ఠ చేసుకున్నాం. అక్షమాలిక ఉపనిషత్తు ఇది తాదాప్య స్థితి చంద్రకళాని అచ్చులు శిరస్సు దేహం హల్లులు అని చెప్పారు ఇవన్నీ. అయితే త్రిపుర సుందరికి దేవి దండకంలో అది చిన్న శ్లోకమే అండి, అందులో మొత్తం అలు వస్తాయండి. ఎంత బాగా చెప్పారంటే గురువు గారు, ఇది పిల్లలు చేసి చదివిస్తే బాగుంటుందండి. అదేంటంటే ఐ ఓం ఇది లఘుత్వా తదను ధైర్యేన పంచైవ ఏయో నిశ్చిత వాగ్భవం ప్రణవౌ బిందురాహ కకకకకః చచజజః తతదదన తటటడన పపబబ మయరలవ సహ ఇతి సుభంధ రుద్రాత్తికామృతాకార కిరణ నవావృషక్యం మాతృ కౌమలి గిరంతి హసంతి లసంతి వసంతి సదా తత్ర కమలవన భువన భూమౌ భవంతి భవభేదిని భయభంజని సుభుర్ భువన మూర్తి భవ్యే శుభయే త్రిపుర సుందరే. ఇది నేను దీన్ని రుద్రాత్మక వర్ణమాల కింద తీసుకున్నానండి. ఇది చాలా బాగా చెప్పారండి మీరు. ఇప్పుడు మనం కొంచెం కంక్లూషన్ పార్ట్కి వెళ్దామండి. నేను నా ఐడియా కొంచెం చెప్పాలని అనిపించిందండి. ఏంటంటే ఇప్పటి వరకు ఈ అక్షరాలు ఎలా జనించాయి, అక్షరాలు మొదట ఎవరు చెప్పారు, సూత్రాలు ఎవరిచ్చారు, గద్య రూపం ఎవరు రాశారు, పంచభూతాలకు ఉన్న సంబంధం ఏమిటి, శరీరానికి ఉన్న సంబంధం ఎలాంటిది, ఉపాసన అంటే ఏమిటి, ఉపాసన చేసిన వారు ఎవరైనా ఉన్నారా, ఎలా చేయాలి, ఆగమాల్లోకి ఎలా వచ్చాయి, మన ప్రాచీన గ్రంథాల్లో ఏం తెలిపాయి, అక్షరాభ్యాసం ఎందుకు చేసుకుంటాం, శక్తిపీఠ రహస్యాలకు ఉన్న వీటికి అక్షరాలకు ఉన్న సంబంధం ఏమిటి, ఇవన్నీ మనం తెలుసుకున్నామండి. అయితే ఇప్పుడు నాకు ఈ దీనివల్ల లాభాలు కూడా చాలా ఉన్నాయండి. ఈ అక్షర విద్య మనం పిల్లలకు బోధించడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఎప్పుడంటే యోగా క్లాస్ జరుగుతుందండి ఇప్పుడు స్కూళ్ళల్లో, అప్పుడు ఇవి ధ్యానాన్ని నేర్పించాలి పిల్లలకు అని నా ప్రథమ ఉద్దేశం అండి. అయితే అక్షరాలు నేర్చుకున్నాం కానీ మనకు చరిత్ర చెప్పిన వాళ్ళు ఎవరు లేరండి. పిల్లలకు ఉపాధ్యాయులకు ఈ విషయం తెలియడం ద్వారా సులభంగా విషయాన్ని గ్రహిస్తారండి. ఇక మన స్పీచ్ తగ్గినా హెచ్చినా, అంటే రేట్ ఆఫ్ స్పీచ్ హెచ్చినా తగ్గినా లిజనర్కి సడన్గా అర్థం, ఈ అక్షర ధ్యానం ద్వారా వైఖరి రూప వాక్కులో స్పష్టత ఏర్పడుతుందండి. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను నేను. కొంచెం స్థిమితంగా ధ్యానంలో ఉంటారు కాబట్టి వైఖరి రూపంలో చాలా తేడా వస్తుంది. తర్వాత నోటి కుహరంలోని అవయవాలకు నాలుకకు మంచి వ్యాయామం కూడా చేకూరుతుందండి ఈ శ్లోకాలు వీటి వల్ల. అది అక్షర దేవతలు ఉంటారు కదా మన నోటి కుహరంలో, వాటి వాళ్ళ దేవ దీవెనల వల్ల చాలా మనకు స్పష్టత చేకూరుతుందండి. అక్షర చరిత్ర, అక్షర సాధన, అక్షరానికి పరమాత్మకు ఉన్న సంబంధం, శబ్దమే బ్రహ్మమని, పంచభూతాలకు అక్షరాలకు ఉన్న సంబంధం, ఇవన్నీ మనం తెలుపవచ్చు పిల్లలకు. ఇవి తెలిపితే ఇంకా వాళ్ళకి అక్షరాలంటే ఏమిటి అనే మంచి జ్ఞానం పొందగలుగుతారు వాళ్ళు. అలా అని నా ఉద్దేశం. ప్రకృతి శక్తులకు ఉన్న సంబంధం కూడా వాళ్ళకు తెలుస్తుంది. ఇంకా ఏంటంటే ఇప్పుడు ఆదిత్యుడే మహాపురుషుడు, మహేశ్వరుడు, మహేశ్వరుడే ఆదిత్యుడు, అంటే ఓంకారం రుద్రాత్మకం. మహేశ్వరుడి నుండి వచ్చిందే ఓంకారం, ఓంకారం రుద్రాత్మకం. రుద్రాత్మకంలో శబ్దాలు ఆ ఊ మా మూడు ఉన్నాయి. దీని నుండి వచ్చినాయి 43 శబ్దాలు. అవే నందికేశ్వరుడు 14 సూత్రాలుగా మనకి ఇచ్చాడు. 43 శబ్దముల విస్తారణ మాతృకావర్ణములు, ఇవన్నీ ఆగమాల్లోకి తీసుకున్నారు. శైవ వైష్ణవ శాస్త్రీయలోకి మాతృకావర్ణాల్లోకి తీసుకున్నారు. అక్షర కళలు చెప్పారు రుద్ర మహిదాసుడు గారు. రుద్ర కళలు, బ్రహ్మ కళలు, విష్ణు కళలు, సదాశివ కళలు, మహావిదేవ కళలు ఇవన్నీ చెప్పారు. అక్షర వర్ణములు అంటే, వర్ణములు అంటే రంగు, ఏ రంగులో ఉంటుంది, ఏ కుండలి దగ్గర అక్షరాలు ఉన్నాయి కదా అన్ని, అవి ఏ వర్ణాలలో ఉంటాయి చెప్పారు. చెప్పి లాస్ట్కు సహస్రారంలో శ్వేతవర్ణంగా సరస్వతీదేవి సాక్షాత్కరిస్తుంది అని చెప్పేసి చెప్పారు. అయితే ఈ మాతృకావర్ణములు రెండు విధాలుగా చెప్పారు గురువు గారు. ఒకటి బహిర్మాతృకావర్ణములు, అంతర్మాతృకావర్ణములు. బహిర్మాతృకావర్ణముల కింద మనకు రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. శివుడి బహిర్మాతృకావర్ణములు చెప్పారు, శారదాదేవి బహిర్మాతృకావర్ణములు చెప్పారు. బహిర్మాతృకావర్ణములు అంటే ఏ అక్షరము ఏ అంగాన్ని తెలుపుతుంది అన్నది. ఈ అంతర్మాతృక కుండలిని శక్తి అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ, భగవతి భగవంతుడికి ఇద్దరికీ సమానంగానే ఉంటుంది. స్త్రీ పురుష భేదం లేదు కుండలిని శక్తి. అది ఒకటి ఇచ్చారు మొత్తం. విశుద్ధ చక్రం, అనాహత చక్రం, మణిపూర చక్రం, స్వాదిష్టాన చక్రం, తర్వాత మూలాధార చక్రం, ఈ విధంగా అన్ని చెప్పారు. రుద్రాత్మక వర్ణమాలలు, నాకు వర్ణమాలలు చాలా వచ్చాయండి. మనం చదువుకునేప్పుడు అమ్మ ఆ ఆవు ఈ ఇల్లు ఇదే ఉండేది, ఇది ఒక్కటే ఉండేది. నేను చెప్పిన పిల్లలకు చెప్పింది అదే స్కూళ్ళల్లో, నేను నేర్చుకున్నది అదే, మా అమ్మ నాన్న ఎవరు చెప్పలేదు. కానీ ఇప్పుడు దీని ద్వారా నాకు ఎన్ని వర్ణమాలలు వచ్చాయంటే, రుద్రాత్మక వర్ణమాల వచ్చింది, వాసిన్యాది వాగ్దేవతల వర్ణమాల వచ్చింది, అక్షర దేవతల వర్ణమాల వచ్చింది, అక్షర లింగముల వర్ణమాల కూడా వచ్చింది, ఇంకా చాలా వచ్చాయండి. అలా ఇక సాధన, అక్షర సాధన ఎలా చేయాలన్న దానికి సమాధానం దొరికింది నాకు. అక్షర సిద్ధి ఎలా లభిస్తుంది, అక్షరమాలిక ఉపనిషత్తు ఇప్పుడు సిద్ధి దాని ద్వారా లభిస్తుంది. అక్షర యోగం ఎలా వస్తుంది, అంటే యోగం అక్షరం పలకడం వల్ల స్పందన శక్తితోటి ప్రాణశక్తితోటి కలిసి అది యోగంగా మారుతుంది. అక్షర జపం ఎలా చేయాలి అన్నది కూడా మనకు, మాటకు మనసుకు మధ్యన జరిగేది జపం కదండి, అది తెలుస్తుంది మనకు. అక్షర ధ్యానం ఎలా చేయాలి అన్నది కూడా మనకు తెలిసింది దీని ద్వారా. వాక్ శుద్ధికి సిద్ధికి ఈ శ్లోకాలు దేవభాష అయిన సంస్కృతంలో మనం పఠించడం వల్ల మనకు తప్పకుండా వస్తుందండి, అది మంచి వాక్కు వస్తుంది మనకు. అక్షర ధారణ శక్తి ఎలా లభిస్తుంది అంటే మననం వ్యాకరణంతో లభిస్తుంది. మనం మంచి క్షుణ్ణంగా వ్యాకరణ చదువుకుంటే దాని ద్వారా మనకు ధారణ శక్తి కలుస్తుంది. ఇక వాక్ ఉత్పత్తి దశలు, వర్ణాలు, కళలు, మాతృక దేవతలు, వాసున్యాది ఇదంతా మనం తెలుసుకుని ఉంటే మనకు అక్షరాల మీద ఉన్న గౌరవం పెరుగుతుంది, చాలా పెరుగుతుంది దాంతో. ఇక ఇప్పుడు రసవంతమైన భూతలిపి, సర్వవేద ఫలప్రదమైన అక్షర సూత్రాలు, విశ్వవిజ్ఞాన క్రమము, అక్షరములు హితాన్ని ఆనందాన్ని ఇస్తున్నాయి అని చెప్పేసి ఇవన్నీ మనం తెలుసుకున్నామండి. లాస్ట్కు నాకు ఒకటి చెప్పాలనిపించిందండి, అసలు మనం గురువు గారిని గురువు గారిగా ఎందుకు ఎంచుకున్నాము అంటే శబ్దబ్రహ్మ గురువు గారు శబ్దబ్రహ్మ కాబట్టి మనం ఎంచుకున్నాం. అంటే గురువు గారికి శబ్దబ్రహ్మ నిష్ఠాత కాబట్టి పరబ్రహ్మ గచ్చితి, వారు అంత నిష్ఠతోటి ఆ శబ్దబ్రహ్మను ఉపాసించారు కాబట్టి మనకు ఈ దేశాలు తిరిగి మన ఇంతమందికి బోధిస్తున్నారు. బోధిస్తుంటేనే మనం దాని ద్వారా ఆకర్షితమైపోయాం, ఆకర్షితమై మనం గురువుగా ఎంచుకున్నాం అని నా భావన అండి. ఇంత గొప్ప విజ్ఞానాన్ని జ్ఞానాన్ని మనకిచ్చిన గురువు గారికి సర్వదా రుణపడి ఉందాం. సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు. స్వస్తి అండి. ఇప్పుడు భగవద్గీతలోకి ప్రవేశిస్తామండి మనం. భగవద్గీత ఫస్ట్ గీత ప్రాశస్తం తెలిపే ఒక చిన్న శ్లోకం చదువుకున్నామండి. గీత గంగా చ గాయత్రి గోవిందేతి హృతి స్థితే చతుర్ఘకార సంయుక్తే పునర్జన్మన విద్యతే. గీత గంగా గాయత్రి గోవిందుడు అని నాలుగు గకారయుక్త పదార్థములను ఎవడు ధరించునో అట్టి వానికి ఇక పురంజన్మ లేదు. అలాంటి స్థితి కావాలని నేను కోరుకుంటున్నానండి. ఒక తర్వాత ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దామండి. అర్జున విషాద యోగం, దాని గురించి నాకు అనిపించిన రెండు ముక్కలు, రెండు మాటలు. దైవాన్ని ఆశ్రయించిన వారికి దయా, బుద్ధి, విజ్ఞానం, క్షమాగుణం వాటంతట అవే కలుగుతాయండి. తర్వాత మనోవాక్కాయముల చేత ప్రకటింపబడేది భక్తి. దేహమే నేననుకునే వాడికి నేను నాది అనే అహంకారం ఉంటుంది. ఈ రెండు ప్రవృత్తుల తారతమ్యం తెలుసుకుందామండి మనం. మొదట మన దుర్గా మహావాది గారండి, వారు మాట్లాడతారు 1-10 శ్లోకం వరకు. వీరు ధర్మ స్వరూపం గురించి, యోగం అంటే ఏమిటి, ఇవన్నీ గురించి చెప్తారండి. దుర్గా మహావాది గారు మీరు మొదలు పెట్టండి.
శివాయ గురవే నమః. శ్రీకృష్ణ శరణం మమ. మనది సనాతన ధర్మం. ఈ ధర్మానికి మూలం వేదం, తర్వాత శృతులు, స్మృతులు, ఇతిహాస పురాణాలు. వీటి యొక్క లక్ష్యం పరబ్రహ్మ తత్వాన్ని బోధించడం. మనకి గీతలు చాలా ఉన్నాయి. పురాణ సాంప్రదాయంలో రచింపబడ్డ మహాభారతంలోంది ఈ భగవద్గీత. పరమాత్మ పలికిన పలుకులు, మాటలను గీతలుగా చెప్పబడ్డాయి. అలాంటి కృష్ణ పరమాత్మ చెప్పిన మాటలే కృష్ణ గీత లేదా భగవద్గీత. ఏ మాట యందు బ్రహ్మ విద్య చెప్పబడుతుందో ఆ మాటకు గీత అని పేరు. సర్వ గీతల యొక్క సమన్వయం భగవద్గీత. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునునికి కృష్ణ పరమాత్మ అనుగ్రహించింది ఈ భగవద్గీత. సర్వ విద్యలు ఇందులో కృష్ణ పరమాత్మ అనుసంధానించారు. అందువల్లే ఇది హిందువుల మత గ్రంథంగా చలామణి అవుతోంది. మహాభారతం యొక్క మొదటి శ్లోకం, నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరియత్. ఇది మహాభారతానికే కాదండి, 18 పురాణాలకు కూడా మొదటి శ్లోకం ఇది. మానవుడు సాధించాల్సిన చతుర్విధ పురుషార్థాలు ఏ గ్రంథం నుండి చెప్పబడుతున్నాయో దానికి జయం అని పేరు. సంఖ్యాశాస్త్రం ప్రకారం జయం అనగా 18 సంఖ్య. 18 పర్వాలు ఉన్న మహాభారతంలో 18 అధ్యాయాలు ఉన్న భగవద్గీత ఈ జయాన్ని మనకు సాధించి పెడుతుంది. ఇది ఏ విధంగా మొదలైందంటే ధృతరాష్ట్ర ఉవాచ అని మొదలైంది. ఇది మొదటి అధ్యాయం, అర్జున విషాద యోగం. ఇది నరుడు లేదా జీవుని యొక్క విషాద యోగం. ఇది జీవుని వేదం నుంచి పుట్టిన బోధ. మహాభారత మధ్యంలో భీష్మ పర్వంలో వస్తుంది ఈ భగవద్గీత. ఇది సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్తున్నాడు. ఇది యుద్ధం మొదలైన 10 రోజుల తర్వాత వ్యాసదేవుని అనుగ్రహం వల్ల యుద్ధంలో తిరుగుతున్నా ఏమీ జరగకుండా ఎవరు ఏం చేస్తున్నారో, ఎవరి ఇంగితాలు ఎలా ఉన్నాయో కూడా గ్రహించి యుద్ధంలో జరిగే స్థూల సూక్ష్మ సంఘటనలను చూడగలిగే జ్ఞానం సంజయునికి వచ్చింది. 10 రోజుల తర్వాత అర్జునుని బాణాలకు భీష్ముడు అంపశయ్య మీద కూలిన తర్వాత సంజయుడు వచ్చి చెప్తే ధృతరాష్ట్రుడు మూర్ఛిల్లుతాడు. శైత్యోపచారాల వల్ల తెప్పరిల్లి భీష్ముని కోసం దుఃఖించి కొంతసేపటికి తెప్పరిల్లుతాడు ధృతరాష్ట్రుడు. తర్వాత ధృతరాష్ట్రుడు సంజయుడిని యుద్ధం మొదటి నుంచి ఏం జరిగిందని చెప్పమని అడుగుతాడు. సర్వ జగత్తును ఉద్ధరించడానికి వచ్చిన వాడు నారాయణుడు. ఈ జగత్తు నడవడానికి నారాయణుడు రెండు రకాల ధర్మాలను చెప్పారు. అవి ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం. దీని ద్వారా మనం ఉత్తమ స్థితిని పొందవచ్చు. ఈ ధర్మం దెబ్బతిన్నప్పుడు పరమాత్మ అవతరించి ధర్మాన్ని ఉద్ధరించడమే కాకుండా తర్వాత యుగాలకు తన గాథను, తన మాటలను, తన హృదయాన్ని రెండు రకాలుగా అనుగ్రహించారు. ఆయన యొక్క లీలను గాథా రూపంలో భాగవతంగా, ఉపదేశాన్ని భగవద్గీతగా అనుగ్రహించారు. మాటలను, చేతలను రెండు గ్రంథాలుగా అనుగ్రహించారు కృష్ణ పరమాత్మ. ఆ మాటలు గురువాక్యాలు. జ్ఞానమే తానైన గురువు ఆ కృష్ణ పరమాత్మ. ఓంకారం చెప్పే పరతత్వం కృష్ణుడు. ఆయన ఆడుకునే క్రీడా వస్తువు ఈ అఖిల జగత్తు. ఆయన ఆజ్ఞే వేదం, జ్ఞానం ఆయన శరీరం. ఇలాంటి దేవకీసుతుడైన కృష్ణ పరమాత్మ బోధించింది భగవద్గీత. దీనిని జ్ఞాన ప్రధానం అని పరమహంసలు అంటే, భక్తి ప్రధానం అని భక్తులు అంటారు, కర్మ ప్రధానమని కర్మవీరులు అంటారు. ఏదైనా కానీ యోగం అయితే చాలు అంటారు కృష్ణ పరమాత్మ. పరమ సత్యం ఏదైతే ఉందో దానితో కలయికే యోగం అంటే. ఈ భగవద్గీతలో మొదటి శబ్దం ధర్మ అయితే చివరి శబ్దం మమ. అంటే మనకి ధర్మం చెప్పేది ఈ భగవద్గీత. స్వధర్మాచరణ చెప్పేది ఈ భగవద్గీత. ఈ స్వధర్మాచరణ ఎలా అని చెప్పడమే ఈ భగవద్గీత యొక్క సారాంశం. ఈ స్వధర్మాచరణ చేయాలంటే చాలా విఘాతాలు కలుగుతాయి. అవి మొదట మన నుంచే వస్తుంది. అజ్ఞాన జనితమైన మోహం వల్ల స్వధర్మం అంటే ఏమిటో అవగతం కాదు మనకి. ఈ ధర్మాచరణ ఆచరిస్తున్నప్పుడు ఏది ధర్మం, ఏది అధర్మం అని చాలా ఇబ్బందులు వస్తాయి. ఈ సందేహాలను నివృత్తి చేసి ఆచరించడానికి కావాల్సిన ధర్మం చెప్పబడిందే ఈ భగవద్గీత. పుణ్యం ద్వారా సంపాదించుకుని ధర్మాన్ని చేయవలసింది ఈ మానవ దేహం. యుద్ధం చేయాలని కుతూహలపడుతున్న నావాళ్లు, పాండవులు ధర్మక్షేత్రం అయిన కురుక్షేత్రంలో యుద్ధం ఎవరితో ఎవరు ఎలా చేస్తున్నారు అని ధృతరాష్ట్రుడు సంజయుడిని అడిగాడు. ఇది కేవలం మహాభారతంలోనే కాదు, మనకి సంబంధించింది కూడా. మనలో అహంకారం, మమకారాలు అనే రాజస తామస గుణాలకు, సాత్విక గుణాలకు అలాగే దైవీ ఆసురి గుణాలకు మధ్య సంఘర్షణ. ధర్మక్షేత్రమైన ఈ శరీరంలో రాజసిక, తామసిక, సాత్విక గుణాల మధ్య సంఘర్షణలో ఏమి జరుగుతున్నది అని మనం అన్వయం చేసుకొని తెలుసుకోవచ్చు. దీన్ని ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు సంజయుడు లాంటి వాళ్ళు చెప్తారు. ధృతరాష్ట్రుడు అంటే శరీరం ధరించేవాడు అని. శరీరమే నేను అనుకునేవాడు ధృతరాష్ట్రుడు. దీనివల్ల మనం సాధించే సమ్యక్ జయాన్ని తెలుసుకోబోతున్నాం. ఇక సంజయుడు చెప్తున్నాడు, ఆచార్యుడైన ద్రోణుని వద్దకు వెళ్లి నీ శిష్యుడైన ద్రుపదపుత్రుడైన దృష్టద్యుమ్ని నాయకత్వంలో ఉన్న పాండవులు చాలా మంది ఇంకా మహారథులు ఉన్నారు అటువైపు, ఇంకా మన వైపు మీరు భీష్మాచార్యులు, అశ్వత్థామ మొదలైన వారు అందరూ ఉన్నారు. అంటే పాండవుల వైపు జితేంద్రియులు, దైవీ సంపద కలిగిన వారు ఉన్నారు. దుర్యోధనుడి వైపు ఆసురి సంపద కలిగిన వారు ఉన్నారు. మన సైన్యం భీష్ముడి చేత, పాండవుల సైన్యం భీముని చేత రక్షింపబడుతున్నాయి. మన సైన్యం అపర్యాప్తం అంటే ఎక్కువగాను, వారిది పర్యాప్తం అంటే తక్కువగాను ఉంది. సర్వసేనాధిపతి అయిన భీష్ముణ్ణి మనం అన్ని వైపుల నుండి కాపాడుకోవాలి. ఆయన్ని కాపాడితే ఆయన మనల్ని కాపాడుతాడు అయినా అని రాజు అయిన దుర్యోధనుడు మాట్లాడతాడు. అప్పుడు ప్రతాపవంతుడైన ద్రోణాచార్యుడు యుద్ధానికి సిద్ధం అన్నట్లుగా సింహనాదం లాంటి శంఖాన్ని పూరించాడు. వెంటనే కౌరవులు అందరూ శంఖాలను పూరించారు. ఇంకా మనం పాండవుల వైపు నుంచి వచ్చే అద్భుతమైన శంఖనాదాలను పవన్ గారి నుండి విందాం. సర్వం శ్రీకృష్ణ చరణార్విందార్పణమస్తు.
దుర్గ మహావాది గారు చక్కగా చెప్పారండి. స్వధర్మాచరణమే చేయడం భగవద్గీత బోధ అని జయ శబ్దం గురించి చెప్పారు. ఇక పర్యాప్తం, అపర్యాప్తం, భీష్మరక్షిత, భీమరక్షిత ఈ రెండు కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మన భారతీయ దృష్టి అంతా ఆత్మబలం, బుద్ధిబలం, దైవ బలం పైనే ఉంటుందండి. అదే ధర్మబలం మనకున్నది. ఇంకంతకు మించి ఏం లేదు. అంత ధర్మమే మనది ధర్మం. ఇప్పుడు పవన్ కుమార్ గారు చెప్తారండి 10వ శ్లోకం నుండి ఇక మొత్తం ఈ అధ్యాయం మొత్తం చెప్తారు. పవన్ గారు మీరు మొదలు పెట్టండి.
శ్రీ గురుభ్యో నమః. పాండవుల వైపు తొలి శంఖం పూరిస్తున్నారు. ఇది ఇప్పుడు ప్రథమ నాదము వినబోతున్నాము. తెల్లని గుర్రమును పూల్చి ఉన్న ఒక అద్భుతమైన రథంలో శ్రీకృష్ణ పరమాత్మ, అర్జునుడు, వారిరువురు దివ్య శంఖాన్ని పూరించారు. అలా శంఖాన్ని పూరిస్తున్న నరనారాయణుల సాక్షాత్కారం ఇందులో కనిపిస్తుంది. ఇక్కడ మనము తలుచుకుంటే అర్జునుడి రథమా, కృష్ణ పరమాత్మ రథమా? కృష్ణ పరమాత్మ రథం ఎలా వచ్చింది అంటే, సంకల్పించుకున్న వెంటనే వైకుంఠం నుండి సూర్యమండలం గుండగా భూమిపైకి వచ్చింది. అంటే ఇది భూమికి సంబంధించింది కాదు, అది ఫుల్ ఎక్విప్డ్, అంటే అన్ని ఆయుధాలు ఉన్నాయి. వాటికి నాలుగు గుర్రములు ఉన్నాయి, శైభ్య, సుగ్రీవ, మేఘపుష్పక, బలాహక అనేవి. ఇక్కడ మాత్రం అర్జునుడి రథమే, అంటే అగ్నిదేవుడు ఇచ్చినది ఉపయోగించారు. అయితే భారతంలో ఇక్కడ ఒక చిన్న రహస్యం ఉంది. ఎప్పుడెప్పుడు అర్జునుడికి విజయం కావాలనుకున్నా కృష్ణ పరమాత్మ తన రథశక్తిని ఆవహింపచేశారు. దీనికి ప్రమాణం ఏమిటి అంటే, మహాభారతంలోని విరాట పర్వం, అక్కడ అర్జునుడు శమీవృక్షం నుంచి ఆయుధములు స్వీకరించి ఉత్తరుడు రథాన్ని నడుపుతూ వాయువేగం మనోవేగాలతో వెళ్తున్నాయి. ఇది నేను పట్టుకున్నానా, అవి నన్ను నడుపుతున్నాయా తెలియటం లేదు. చూస్తూ ఉంటే ఈ గుర్రములు శ్రీకృష్ణునివిగా అనిపిస్తున్నారు. ఉత్తరుడు గొప్ప రథసారథి, ఆయన గుర్రములు లక్షణాలు అంచనా వేసి చెప్పగలడు. శ్రీకృష్ణ పరమాత్మ అతడికి శ్రీకృష్ణ పరమాత్మ అక్కడికి రాకున్నను ఆయన సర్వము పరీక్షిస్తూ సమీక్షిస్తూ ఉన్నారు కనుక వ్యాసదేవుల వారు అక్కడ చెప్పారు. అక్కడ చెప్పిన దాన్ని ఇక్కడ మనము సమన్వయించుకోవాలి అని మన గురువు గారు చెప్పారు. మనం భగవద్గీత అనే బ్రహ్మ విద్యగా భావిస్తున్నప్పుడు బ్రహ్మ విద్య చెప్పబోతున్న ఆచార్యుడు ఆ రథంపై ఉన్నారు అని, అందుకని బుద్ధి రూపకమైన ఆ పగ్గాలు పట్టి నడపవలసిన ఈశ్వర చైతన్యాన్ని, ఈ శరీరం అనే రథాన్ని జీవితం అనే కురుక్షేత్రం నడిపించాలని, ఇంద్రియాలకు చైతన్యం ప్రధానంగా అంతఃకరణము అంటే మనోబుద్ధి చిత్త అహంకారాలు, ఈ అహంకారాన్ని ఈశ్వరుడు నడిపేటప్పుడు శుద్ధం అవ్వాలి అని, తెల్లని గుర్రములు అంటే సాత్విక గుణము కలిగినవి అని మనము ఆయనకి అప్పచెప్తే కృష్ణ పరమాత్మ వాటిని నడుపుతారు. ఇక పాండవుల శంఖాల పేర్లు చెప్తున్నారు అంటే పాండవులు దేవతా స్వరూపులు. పాండవుల స్మరణ ఎక్కడ జరుగుతుందో అక్కడ దుర్భిక్షము, అతివృష్టి, అనావృష్టి, కరువులు ఉండవు. ఇక ఇంద్రశక్తి 5 రూపాయలు ధరించి వచ్చింది. ఇంద్రుని భార్య సచీదేవి ద్రౌపదిగా అయోనిజగా వచ్చింది. ఎల్లవేళలా ఇంద్రుణ్ణి దేవతలను రక్షిస్తూ ఉండే నారాయణుడు శ్రీకృష్ణ పరమాత్మగా వచ్చారు. అది భారతంలో చెప్తున్న ప్రధానమైన విషయం. మనసు ఇంద్రియములకు అధిపతి అయిన హృషీకేశ పాంచజన్యము, ధనంజయ దేవదత్తమును, రుకోదరుడు పౌండ్రికమును, యుధిష్ఠిర మహారాజు అనంత విజయమును, నకుల సహదేవులు సుఘోష మణిపుష్పకమును పూరించారు. వినోబా గారు భాష్యం రాస్తూ పాంచజన్య దేవదత్తం అనే దానికి శబ్దానికి అన్వయించారు. అది ఏమిటి అంటే, పంచజనులు అంటే సృష్టిలో పుట్టినవారు. సర్వజీవులకు మేల్కొనే దివ్యనాదాన్ని కృష్ణ పరమాత్మ పలికాడు అని. ఇక దేవదత్తం అంటే ధనుంజయుడు, దేవదత్తం ధనంజయం అంటే భక్తుడు ఎప్పుడు దేవుడు ఇచ్చిన పలుకులు పలుకుతారు అని. ఆ భీకరమైన శబ్దానికి భూమి ఆకాశము దద్దరిల్లను. అర్జునుడు తన గాంధీవము ధనస్సును సిద్ధము చేసుకుని అర్జునుడు అడుగుతున్నాడు కృష్ణ పరమాత్మతో. భక్తుడు పలుకుతున్న తొలి పలుకులు ఇవి: ఓ అచ్యుత, ఎవరు అటువైపు ఉన్నారు, వారిని పరిశీలిస్తాను. రథాన్ని ఉభయ సేనల మధ్య నిలుపుము. అక్కడ ఉన్న సర్వ బంధువుల్ని చూసి అపారమైన జాలి కలిగింది. ఆ జాలి కరుణ కాదు, అది మమ అనే భావన వల్ల కలిగింది. జాలితో విషాదాన్ని పొంది ఈ విధంగా పలుకుతున్నాడు. ఇది వివేకానికి తొలిమెట్టు. ఇక్కడ అర్జునుడికి కొత్త రకమైన స్వభావం వచ్చింది. ఇప్పటి వరకు తాను ఎలాగైనా జయిస్తాను అని వారి పట్ల ద్వేష ప్రవృత్తి ఉండేది. కానీ ఇక్కడికి వచ్చేసరికెల్లా రాగంగా మారుతుంది. ఈ రెండు ప్రమాదమే అని గురువు గారు చెప్పారు. అర్జునుడు, నా అవయవాలు పట్టుతప్పుతున్నాయి, ఇంకా నా నోరు ఎండిపోతుంది. ఓ కేశవ, అంతటా అశుభ శకునాలు కనపడుతున్నాయి. ఈ యుద్ధంలో సొంత బంధువులనే చంపుకోవటం వలన మంచి ఎలా కలుగుతుందో నేను చూడలేకున్నాను. ఓ కృష్ణ, నాకు విజయము కానీ రాజ్యము కానీ వాటి వల్ల వచ్చే సుఖము కానీ అక్కర్లేదు. మనం ఎవరి కోసం అయితే ఇదంతా కోరుకుంటున్నామో వారే మన ఎదురుగా యుద్ధంలో ఉన్నప్పుడు రాజ్యం వల్ల కానీ సుఖాల వల్ల కానీ ఇక ఈ జీవితం వల్ల కానీ ప్రయోజనం ఏముంది అని అడిగాడు. ఇక్కడ మనం ఒకటి గ్రహించాలి, దుర్యోధనుడేమో నా కోసం ప్రాణాలు వదలటానికి సిద్ధంగా ఉన్నారు అన్నాడు, కానీ అర్జునుడేమో నేను ఎవరి సుఖం కోసం యుద్ధం చేయాలి అనుకుంటున్నాను, వారంతా ఇక్కడే ఉన్నారు అన్నాడు. ఇది వారిద్దరి మధ్య తేడా చూపించి మనం గ్రహించవలసింది అని గురువుగారు చెప్పారు. అర్జునుడు వీళ్ళు అతాయహీనులు అంటే అనగా నిప్పు విషము పెట్టిన వారు, ప్రాణధన భార్య భూమి అపహరించిన వారు, అందులో సందేహం లేదు, చంపవచ్చు, కానీ నేను వారి చంపను, వాళ్ళను చంపుకున్నను అది దోషం కిందకే నేను భావిస్తున్నాను. వారు అలా చేసినప్పుడు అంటే వారు దురాశ చేయవచ్చు, మనము వివేకవంతులం కదా, అలా చేయకూడదు, ఈ పాపం నుంచి తొలగటం మంచిది అని అర్జునుడు యుద్ధ భూమికి వచ్చిన తర్వాత తనకి వివేకం వచ్చింది అని భావిస్తూ మాట్లాడుతున్నారని గురువుగారు చెప్పారు. అర్జునుడు వంశం నాశనం అయినప్పుడు వంశాచారమున లుప్తమవును, మిగిలిన కుటుంబ సభ్యులు అధర్మములు పాలవుతారు, కుల స్త్రీలు నీతి తప్పి అవాంఛనీయ సంతానం కలుగుతుంది, దానివల్ల ఓ జనార్దన కులాచారము నాశనము చేసిన వారము అవుతాము, దానితో మనము నరకంలో ఉంటామని నేను విన్నాను, నేను నా ఆయుధాలను విడిచిపెట్టి వెళ్తాను, ఒకవేళ వారు వచ్చి ప్రతిఘటించినా అది నా మేలు అనుకుంటాను అని అర్జునుడు వాపోయాడు. ఇది అర్జునుడి విషాద యోగం ఎందుకైంది అంటే ఆ విషాదం శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర ఏడ్చాడు, అంటే ఏడుపు ఈశ్వరుడి దగ్గర ఏడిస్తే అది యోగం అవుతుంది. వేదాంతం యుద్ధ భూమిలో చెప్పబడింది, కర్మను ప్రచోదనం చేయటం తప్ప కర్మ నుంచి విడిచిపెట్టేది కాదు, కర్మ ఎలా చేయాలి అని చెప్పింది. అందుకనే ఆ వైదిక మతాలను ఖండించటానికి కూడా భగవద్గీత తీసుకున్నారు ఆదిశంకరాచార్యుల వారు. వైరాగ్యం కలిగినప్పుడు పాజిటివ్ వైపు తిప్పాలి, వైరాగ్యం నుంచి జ్ఞానానికి తిప్పే శిక్షకుడు అయిన ఆచార్యుడు ఉంటే వాళ్ళు బాగుపడతారు. వేదన జ్ఞానము కాదు, ఆ వేదనలో ఎంతవరకు మోహం పాలు ఉన్నాయి, ఎంతవరకు జ్ఞానం ఉంది అని చూసి మోహంలో ఉన్న అజ్ఞానాన్ని పక్కకు పెట్టి జ్ఞానము అనే యోగ్యతను యోగము వైపు తీసుకువెళ్లే గురువు కృష్ణ పరమాత్మ అక్కడ ఉన్నారు అని మన గురువు గారు చెప్పారు. సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు, స్వస్తి.
పవన్ గారు చాలా బాగా చెప్పారండి మొత్తం శ్రీకృష్ణుని రథం గురించి, తర్వాత శంఖాలు ఎవరెవరి శంఖాలు ఏమిటి వారి చక్కగా వివరించారు. కర్మను లక్ష్యంగా పెట్టుకోవటకు వేదాంతం ఉంది, కర్మక్షేత్రంలో వేదాంతం విన్నాం, వేదాంతాన్ని జీవితానికి అన్వయించే శాస్త్రం భగవద్గీత. కానీ నాకు 26 శ్లోకం నన్ను కదిలించిందండి, నేను ఫస్ట్ విన్నప్పుడు నాకు ఏడుపు వచ్చిందండి. ఏంటంటే తత్ర పశ్యస్థితాన్ పార్థః పితృనదః పితామహాన్ ఆచార్యన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సుఖీన్ తదా సఖీన్ తదా. ఇది అందరినీ అలా సంసార రాగబంధంలో నుండి రావాలంటే ఎంత కష్టమైన పని, అర్జునుడు ఎంత వేదనను అనుభవించాడు అని అనిపించిందండి నాకు, నేను ఆపుకోలేకపోయాను అప్పుడు దుఃఖాన్ని. ఇంకా మనం ముగిద్దామండి. సర్వం శ్రీ గురు చరణారవింద అర్పణమస్తు. విద్యా గారు ఇంకేమన్నా చెప్పాల్సినవి ఉన్నాయండి? స్వస్తి అండి. హలో